భగవద్ అనుభవం ఇంత ఇష్టంగా ఉంటుందా, ఇంత సుఖరూపంగా ఉంటుందా, ఆళ్ళవారు అంతంత ప్రేమగా అనుభవిస్తున్నారే, మనం కూడా ఏ కొంచెమైనా ప్రయత్నిస్తే బాగుండు అని అనిపిస్తుంది అని మన కోసమని ఆళ్ళవారు తమ అనుభవాన్ని ఇందులో వివరిస్తున్నారు. ఏమవుతోంది, భగవానుడు వచ్చేసి తన చుట్టువారా తిరుగుతున్నట్ట, ముందరగా దగ్గర ఒక్కసారి వచ్చేస్తే తట్టుకోలేరు ఆళ్ళవారని చుట్టు చుట్టూ తిరుగుతున్నాడు అని మొదలు పెడతారు ఈ తిరువాయుమూరి. ఎలా తిరుగుతున్నాడు, ఎవరు అసలా వచ్చిన ఆయన, ఇవయం అవయం ఉవయం ఇవరుం అవరు మువరుం ఎవయుం ఎవరుం తన్నుళ్ళే యాగియుం ఆకియం కాకం. ఇక్కడ మన భాషలో ఇది అది అంటాం, ఇది అంటే దగ్గర ఉన్నది, అది అంటే దూరంగా ఉన్నది. కానీ తమిళ భాషలో వాళ్ళకి మధ్యస్థ పదార్థానికి కూడా ఒక పదం ఉంది, ఇదు అదు అంటే మధ్యలో ఉదు, ఉదు అంటే దూరం కాదు దగ్గర కాదు మధ్యలో ఉన్నది. అంటే సంస్కృత భాషలో ద్వివచనం ఉంటుంది, అంటే ఇద్దరికి ఒక పదం ఉంటుంది. రామః ఒక్క రాముడు, రామాః ఎంతో మంది రాములు, రామౌ అంటే ఇద్దరు రాములు. మనకి ఒకటి దాటితే బహువచనమే, మరి మధ్యలో ద్వివచనం మన భాషకి లేదు. అలాగే ఈ తమిళ భాషలో మధ్యలో ఉన్న వాళ్ళని తెలియచేయడానికి ఒక పదం ఉంది, అది ఊతో మొదలవుతుంది అనమాట. ఇది అది అన్నట్టుగా ఉది అన్నట్టు ఉంటుంది వాళ్ళ భాషలో. ఇక్కడ ఇవయం అవయం ఉవయం, ఇవి అవి ఆ మధ్యలో ఉన్నవి, ఉవయం అంటే ఆ మధ్యలో ఉన్నవి, ఇవరం అవరం ఉవరం వీరు వారు మధ్యలో ఉన్నవారు అంటే మొత్తం అందరూ అని చెప్పడానికి. ముందర ఇవి అవి అంటే అచేతనములు, వీరు వారు అంటే చేతనములు, అంటే ప్రకృతి జీవులు కూడా, ఎవయం ఎవరం ఎవరైనా ఏదైనా తన్నుళ్ళే యాగియం, మొత్తం అన్నిటినీ కూడా తన లోపలే ఉంచుకుంటాడు. ఎప్పుడు ఇది, ప్రళయకాలంలో. ప్రళయకాలంలో భగవానుడు ఒక్కడే ఉంటాడు. సదేవ సోమ్యేదాగ్రోసీత్ ఏకమేవ అద్వితీయం చెప్పింది ఉపనిషత్తు. ఆ ప్రళయకాలంలో సదేవ సత్తని వ్యవహరింపబడే భగవత్ పదార్థం ఒక్కటే ఉంటుంది, మరి ఏది ఉండదు. అంటే మరి మిగతావన్నీ నాశనం అయిపోయాయా, ఇవేమీ నాశనం అవ్వు. జీవులు నిత్యులే, ప్రకృతి నిత్యమే. జీవులకి నిత్యత్వం అనేది శాశ్వతం, ప్రకృతి నిత్యత్వం ప్రవాహతో నిత్యం అంటారు. ప్రవాహతో నిత్యం అంటే ఒక నీరుంది నదిలో, ఆ నదిలో నీరు ఎప్పుడూ ఉంటుంది. అయితే నిన్ననున్న నీరు ముందుకు కదిలిపోతుంది, వెనకనున్న నీరు ఇక్కడికి వస్తుంది, పారుతూ ఉంటుంది నది. అంచేత నీరు ఎప్పుడూ ఉంటుంది కానీ ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి పదార్థము ఎప్పుడూ ఉంటుంది కానీ ఆ ఉన్నది అలాగే ఉండదు, నామరూపాలు మారుతూ ఉంటాయి తప్ప. ఇది కూడా నిత్యమే అని మన ఉపనిషత్ సిద్ధాంతం. అందువల్ల ఈ నిత్యమైన అన్ని పదార్థాలు కూడా ఒకప్పుడు మరి లేవు, ఒక్క పరమాత్మే ఉన్నాడు. అంటే ఏమైంది మరి ఇవన్నీ ఏమైపోయాయి, నాశనం అయిపోయాయా? నాశనం అవ్వవు. ఇది మనకి సత్సంప్రదాయం అంటారు. సత్సంప్రదాయం అంటే లేనిది రాదు. ఎప్పుడైనా నీకు ఉన్నది నీకు కనపడుతోంది అంటే ఒకప్పుడు ఉన్నదే, మరొక రూపంలో ఉన్నది అంతే. ఇప్పుడు కుండ లేదు అంటే మట్టిగా ఉన్నది, పెంకు లేదు అంటే పట్టిగా ఉన్నది, లేదు అంటే వేరొక రూపంలో ఉన్నది, ఆ రూపం నుంచి ఈ రూపానికి వస్తుంది. అంతేకాని అసలు లేకపోతే మరి నీకు రానే రాదు, వచ్చింది అంటే అది ఒకప్పుడు ఉండాలి అని ఉపనిషత్ సిద్ధాంతం. అందువల్ల ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా మరి ఒకప్పుడు లేవు, లేవంటే ఏమయ్యాయి, ఆయన లోపలే ఉన్నాయి, తన్నుళ్ళే తన లోపలే ఉంచుకొని. అంటే ఈ ప్రళయకాలంలో ఈ చిత్ అచిత్ అనే రెండు, అచిత్ అంటే ప్రకృతి, చిత్ అంటే జీవుడు, ఈ చిత్ అనేది జ్ఞానము గలది, అచిత్ అనేది జ్ఞానము లేనిది, ఈ రెండు కూడా భగవంతుల్లోనే చేరి ఉంటాయి. మన వాళ్ళు దానికి ఒక ఉదాహరణ చెప్తారు, మైనానికి బంగారు రజను అంటినట్టుగా ఉంటుంది. మైనం ముద్దతో బంగారం పనిచేసేవాళ్ళు ఆ కింద పడిపోయిన చిన్న 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 ముక్కల్లాంటివి ఉంటే ఈ మైనంతో దాన్ని అద్దె తీసేస్తారు. తీసేస్తే ఆ మైనానికి బంగారు రజను అద్దుతుంది, అద్దుతే అవి మెరుస్తూ ఉంటాయి, ఇదేమో ముద్దలా ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి ప్రకాశము లేకుండా ఉంటుంది, ఈ జీవులు ప్రకాశము కలిగి ఉంటారు, కానీ రెండు కూడా నామ రూప విభాగ అనర్హ దశ అంటారు. ఇది పేరు ఇది ఆకారము అని విభజించి తెలుసుకుందికి వీలు లేకుండా భగవానుల్లో చేరి ఉంటాయి. అది ప్రళయకాలంలో ఉండే స్థితి. అప్పుడు ఆయన ఏం చేశాడు, వాటన్నిటిని తన లోపల పెట్టి దాచుకున్నాడు. అంటే అప్పుడు ఆ విపదలు ఉండి మనుగడ సాధించలేని స్థితి, అందువలన వాటిని పాడైపోకుండా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి దాచినట్టుగా తండ్రి కనుక ఆశంతా కూడా పిల్లలకు ఇవ్వడం కోసమని ముందర జాగ్రత్త చేసినట్టుగా ఇవన్నీ తనలో ఉంచుకుంటాడు. కొంతకాలం అయిన తర్వాత పాపం వీటిని బయటికి పంపించాలి అని అనిపించినప్పుడు బహుశ్యాం ప్రజాయేయా అనుకుంటాడు, అనేకములుగా అగుదునుగాక తానే అనేకములుగా అవుతాడు. తానే అవడం అంటే ఏమిటి అంటే ఈ చిత్ అచిత్తులతో కూడే ఎప్పుడూ పరమాత్మ ఉంటాడు, పరమాత్మ ఎప్పుడు కూడా లేకుండా ఉండడు అని అంటారు. కలిసే ఉంటాడు, సృష్టికి పూర్వము సృష్టి తర్వాత కూడా భగవానుడు ప్రకృతి జీవుడు కలిసే ఉంటారు. అయితే ఆ కలిసి ఉండడంలో తేడా ఉంటుంది. ప్రళయకాలంలో అయితే ఆయన లోపల ఈ పదార్థములు చేరి ఉంటాయి, తర్వాత వస్తే వాటి లోపల తాను చేరి వాటికి నామరూపాలు కలిగిస్తాడు. ఆత్మనా అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి చెప్తాడు, ఈ ప్రకృతిలో నేను ఆత్మనా అనుప్రవిశ్య, నేనుగా జీవుని లోపల అనుప్రవేశం చేసి ఆ ప్రకృతికి నామరూపాలు కలిగిస్తాను, నే లేకపోతే దానికి నామం లేదు రూపం లేదు. అంటే ఇప్పుడు దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఎక్కడైనా ఒకదానికి పేరు ఆకారము ఉంది అనగానే దానిలో జీవుడు ఉన్నాడు, దానిలో పరమాత్మ ఉన్నాడు. జీవ అభిమాని పరమాత్మ, జీవుణ్ణి తన శరీరంగా అభిమానించి పరమాత్మ లోపల ఉంటాడు. ఈ పైన ఉన్నది ప్రకృతి, ఈ పైన ఉన్న దానికి తెలివి ఉండదు. లోపలున్న జీవుడు తెలివైన వాడే, ఆయనలో ఉన్న పరమాత్మ తెలివైన వాడే. కానీ ఆ జీవుడు కూడా స్వతంత్రుడు కాడు కనుక పరమాత్మ యొక్క ఇచ్ఛాధీనమై ఉంటాడు. ఈ రకంగా సృష్టి సాగుతుంది. ఆ సృష్టి సాగినప్పుడు ఇవయం అవయం ఉవయం, ఇవి అవి ఇవి మధ్యవి, ఇవరం అవరం ఉవరం అంటే వీరు వారు మధ్యనున్నవారు, అంటే మొత్తం అందరూ అన్ని చేతనములు అన్ని అచేతనములు కూడా తన్నుళ్ళే ఆహియం, తన లోపలే ఉంచుకుంటాడు. ఉంచుకొని తర్వాత ఏం చేస్తాట, ఆక్యం కాకం, ఆక్యం అంటే ఆక్యం అంటే సృష్టించి, సృష్టించడం అంటే లేనిదాన్ని తయారు చేయటం కాదు, ఉన్న వస్తువుకి నామరూపములు కల్పించి బయటికి తీసుకొస్తాడు. తనలో ఇన్నాళ్ళు ఉన్న వాటిని ఇప్పుడు బయటికి ముందర భూమిని జలాన్ని సృష్టిస్తాడు, అపయేవ ససర్జాదవ్ అని ముందర నీటిని సృష్టిస్తాడని, తన బొడ్డులోంచి తామర వచ్చి తామరలోంచి బ్రహ్మదేవుడు వస్తాడని చెప్తారు కదా, ఇలాగా ఆ బ్రహ్మదేవుడు నుంచి మిగతా సృష్టి అంతా జరిగేలాగా చేస్తాడు. అయితే మొదట మూల కారణం తానే అయి ఉండి సృష్టిని సాధిస్తాడు. ఇలాంటి స్వామి కదా ఈయన, ఆక్యం కాకం, తర్వాత సృష్టించాడు, సృష్టించిన తర్వాత మళ్ళీ వాటిని రక్షించుకోవాలి. బయటకు వచ్చేయగానే సరే, యువతలకు వచ్చి తిరుగుతూ ఉంటే మళ్ళీ ఏం బాధలు పడతారో, అందుకని వాటిలో తాను అంతర్యామిగా ఉండి వాటికి నియమనాన్ని చేస్తాడు, తన ఇచ్ఛాధీనమైన ప్రవృత్తి కలిగేలా చేస్తాడు. అయితే మనం జీవులకి ఒక చిన్న వెసులుబాటు కల్పించాడు. ప్రకృతి అయితే అంటే అచేతనమైతే దానికి చైతన్యం లేదు కనుక తానే కంట్రోల్ చేస్తాడు, కానీ మనకి చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే మన బుద్ధికి కొంత స్వతంత్రత ఇస్తాడు. ఇగో ఇదిగో ఇలా ఇలా నువ్వు చేసుకోవచ్చు అని శాస్త్రాలనిచ్చి విషయాన్ని చెప్పి మనకి జ్ఞానమిచ్చి ఇంద్రియాలనిచ్చి అన్నీ ఇచ్చి కొంతవరకు మన మీద మన కంట్రోల్ వదులుతాడు. ఆఖరి కంట్రోల్ అయింది, ఈ మధ్యలో మనం పాడు చేసుకుంటూ ఉంటాము, అది మనకి స్వాతంత్ర్యం కొంచెం వచ్చినందువల్ల ప్రమాదం. మనం కూడా ప్రకృతిలాగే అచేతనం అయితే ఈ బాధ లేకపోయినా ఏకంగా ఆయనే చూసుకుందుడు, కానీ మనకి కాస్త స్వాతంత్రం ఇవ్వడం వల్ల మనం కొంచెం చెడిపోతూ ఉంటాం. అది మళ్ళీ సర్దుకోవాలి, అది తెలుసుకోవాలి, మనం ఆయన్ని రక్షించేవాడు ఆయనే సృష్టించేవాడు ఆయనే అంటూ తెలుసుకుంటూ ఉండాలి. అవయవులు తన్ ముదల్, వాటన్నిటికీ కూడా తని ముదల్, తన్ ముదల్ అంటే కారణము, అంటే దేని వలన ఇవన్నీ సృష్టింపబడ్డాయో అది అది భగవానుడే. తని ముదల్ అంటే అసలైన కారణం, మూల కారణం. అంటే మనకి ఎన్నో కారణాలు ఉంటాయి, మన తండ్రి మనకు కారణం, ఆ తాత వాడికి కారణం, ఇలా ఇలా కారణాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా తని ముదలు కావు, ఇవన్నీ కారణం అంటే నిన్ను వాడు పుట్టించాడు, కానీ మళ్ళీ వాణ్ణి పుట్టించిన వాడు బరహుడు ఉన్నాడు, వాణ్ణి పుట్టించిన వాడు బరహుడు ఉన్నాడు, అలా వెళితే మరి అంతకన్నా వెనక్కి వెళ్ళడానికి మరి అవకాశం లేని మొదలు ఎవరో, ఆయన తని ముదల్, అటువంటి వాడు పరమాత్మ. అదిగో యమ్మాన్ కన్నపిరాన్, అదిగో అయితే ఇంత గొప్పవాడు, మా పెద్ద సృష్టికర్త, ప్రళయకర్త, రక్షణ చేసేవాడు ఆయనే, అటువంటి వాడు వచ్చేసి ఎన్ కన్నపిరాన్ మా కృష్ణుడు అయిపోయాడు. కృష్ణుడు అనగానే అసలు కృష్ణ అన్న పేరులోనే ఉంది అందం అంతా. కృష్ణ అంటే అంతులేని ఆనందము అని అర్థం. కృష్ అంటే అపరిమితమైన, నా అంటే ఆనందం, కనుక కృష్ణ అంటే అంతులేని ఆనందం. మనకు కావాలనుకునేది ఆనందమే కదా, ఎవరికి ఏది చేసినా పొసక్ కావలసినది ఆనందం. మనకి దానివల్ల హాయి కలిగితేనే ఏ పనైనా చేస్తాం, లేకపోతే చెయ్యం. ఎంత దానివల్ల మిగతా వాళ్ళకి ఏమైనా మేలు జరిగినా మనకు ఆనందం లేని పని మనం చెయ్యం. ఎప్పుడైనా కొంతమంది సేవ చేస్తూ ఉంటారు కదా, ప్రజాసేవ చేస్తారు, లోకానికి ఉపకరిస్తారు. అయితే మరి వాళ్ళు కష్టపడతారు. మరి గాంధీ గారు ఉన్నారు, జైల్లో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, ఇలా ఎన్నో స్వాతంత్ర సమర యోధులు అందరూ చాలా కష్టాలు పడ్డారు. మరి వాళ్ళు ఎందుకు చేశారు? దానిలో వాళ్ళకి ఆనందం ఉంటుంది కనుక. అయ్యో మన దేశానికి మనం ఏదో చేస్తున్నాం, మనకి స్వాతంత్ర్యం వస్తుంది, మనం సుఖంగా ఉంటాం, మన వాళ్ళందరికీ మేలు చేస్తున్నాం అనే ఒక భావన ఉంది కనుక వాళ్ళు అది చేశారు. అంతేకాని ఆనందం లేకపోతే ఎవడు ఏ పని చెయ్యడు. ఆనందమే పరమ ప్రయోజనం. అలాంటి ఆనందం తన పేరులోనే చూపించుకున్నాడు కృష్ణుడు. నా పేరే అంతులేని ఆనందం, మీకు అందరికీ ఆనందాలు ఉంటాయి, కానీ ఆ ఆనందాలన్నీ పెర్మనెంట్ ఆనందాలు కావు, వాటికి అంతు ఉంటుంది. కానీ నేను చూపించే ఆనందం, నాలో ఉన్న ఆనందం అంతులేదు. ఆనందమయ అంటారు. ఆనందమయుడు అంటే ఒక పదార్థం దేంతో తయారైందో, ఇప్పుడు కుండ ఉంటే అది మృణమయం, అంటే మృత్ అంటే మట్టి, మట్టితో తయారు చేయబడింది. అంటే ఈ కుండలో ఎక్కడ చూసినా మట్టే ఉంటుంది. అలాగే పరమాత్మలో మనం ఎక్కడ చూసినా ఆనందమే ఉంటుంది. అందుకని ఉపనిషత్తు యథా సైంధవఘన అంటుంది. సైంధవఘనం అంటే ఉప్పుగడ్డ. ఉప్పుగడ్డతో పోలుస్తుంది పరమాత్మని. ఉప్పుగడ్డలో ఏ కొసని చూసినా ఉప్పే తగిలినట్టుగా పరమాత్మలో ఎక్కడ చూసినా నీకు ఆనందమే తగులుతుంది. అటువంటి స్వామి కనుక కృష్ణుడు, నా ఎన్ కణపిరాన్, నాకు ఉపకారకుడైనటువంటి ఆయన ఒక్కడికైనా ఉపకారకుడు, కానీ ఆళ్వారికి అలా అనిపిస్తుంది, నా తండ్రి నాకు ఉపకారకుడు, నా కన్నపిరాన్, ఎన్న అముదం, నా అమృతం, సువయం తిరువిన్మణాళన్ ఎన్నుడే సూర్యలులాడే లక్ష్మీ వల్లభుడు. ఆయన తిరువిన్ అంటే లక్ష్మీదేవికి వల్లభుడు. ఆయన లక్ష్మికి ఇష్టమైన వాడు అనగానే మనకు ఒక ధైర్యం, అమ్మకి మన మీద విపరీతమైన ప్రేమ కనుక ఆ ప్రేమ వలన స్వామి కూడా మనకు వశమవుతాడని ఒక ధైర్యం కనుక. అటువంటి స్వామి ఏం చేస్తున్నాడు, ఎన్ సూర్యులులానే నా చుట్టూ తిరుగుతున్నాడండి. పాపం దగ్గరగా ఒక మాట వచ్చేస్తే నేను తట్టుకోలేనేమో, లేకపోతే నేను ఏమో అసలు పర్మిషన్ ఇస్తానో లేదో వచ్చేయడానికని నా చుట్టూ తిరుగుతున్నాడు స్వామి అంట. ఇక్కడ మనకి రామాయణంలో ఇలాంటి మాట ఒకటి వాడేట వాల్మీకి. సుగ్రీవుడి దగ్గరికి వచ్చి రామచంద్రుడు అంటాడు, సుగ్రీవం శరణంగత, సుగ్రీవం నాథమిచ్చతి అంటాడు. నేను సుగ్రీవుణ్ణి ప్రభువుగా కోరుకుంటున్నాను, సుగ్రీవుణ్ణి నేను శరణగా ఆశ్రయిస్తున్నాను ఇలా అంటాడు. ఇదేం ఘోరం, పాపం రామచంద్రుడు వచ్చి ఒక కోతిని నువ్వు నాకు శరణుగా కోరుకుంటున్నాను, ఇచ్చతి అనడంలో అందని చెప్తారు, ఇచ్చంటే కోరిక కదా, నేను సుగ్రీవుడు నాకు ప్రభు అవ్వాలని కోరుకుంటున్నాను, ఏమో నా అదృష్టం ఎలా ఉందో, ఆయన ఒప్పుకుంటాడో లేదో అన్నట్టుగా సుగ్రీవం నాథమిచ్చతి అంటాడు. అప్పుడు వాల్మీకి లక్ష్మణుడి నోట ఒక పాట అనిపిస్తాడు, యస్య ప్రసాదే సతతం ప్రసేదేయురిమః ప్రజాః సరామో వానరేంద్రస్య ప్రసాదం అభికాంక్షతి. లోకంలో అందరూ ఎవరి అనుగ్రహాన్ని అయితే కోరుకుంటున్నారో అలాంటి రాముడు వానరేంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నాడు, ఏమి రోజులు అని బాధపడతాడు లక్ష్మణుడు. ఇప్పుడు అలాగ ఉందిట ఆళ్వారికి, లోకమందరికీ ప్రభు అయిన స్వామి పాపం నా దగ్గరికి రావడానికి సమయం కోసం వెయిట్ చేస్తూ చుట్టూ తిరుగుతున్నాడు. అంటే ఏ మనం కూడా అంటే ఆళ్వార్లలాగని కాదు, కానీ కాసేపు భగవాను మనసులో నిలుపుకోవాలి అని కాస్త ఏ మంత్రమో అనుసంధానం చేసుకునో ధ్యానం చేయాలనో ప్రయత్నం చేస్తే, కళ్ళు మూసుకుని ఒక స్వామి యొక్క ఒక రూపాన్ని మనం భావన చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ముందుగా ఒక్కసారి అంత రూపం మనకు కనపడదు. అది చాలా అదృష్టవంతులకు కానీ దర్శనం అవ్వదు. ఒక క్షణమైనా మనసులో ఆ ధ్యాన సమయంలో భగవద్ ఆకారం మనకు భాసిస్తే అదే భాగ్యం. అది లభించడం అనేది తమాషా కాదు. కానీ ముందు ముందుగా ఏదో అలా అలా ఏదో మనకు తెలిసినట్టుగా మనకి పరిచితమైనట్టుగా భగవానుడు ఏదో అందుబాటులో ఉంటాడేమో అనే భావన కలుగుతూ అలా అలా దగ్గరగా మానసికంగా సాక్షాత్కారం లభించే అదృష్టవంతులు ఉంటారు. దాన్ని చూపిస్తున్నారు ఆళ్వారు. వారికి కలిగినటువంటి అనుభవం ముందరగా అలా చుట్టు చుట్టూ తిరిగాడు. తర్వాత సూజల్ పలపల వల్లాన్ అంటారు. సూజల్ అంటే అసలు అర్థం చుట్టు చుట్టూ తిరగడం అని అర్థం. ఇక్కడ ఆళ్వారు ఏం వాడుతున్నారంటే అనేకమైన సూజల్ కలవాడు అన్నారు. అనేకమైన సూజలు అంటే ఏమిటిట, ఈ అవతారాలన్నీ ఇవే. ఆయన ఎత్తిన అవతారాలన్నీ మన చుట్టుముట్టేయడానికి చేస్తున్నవే. మనకి దగ్గర దగ్గర వచ్చేసి మన తన వశం చేసుకుంది కోసమని పాపం మనిషిగా జంతువుగా జలచరంగా ఇలా ఇన్ని రూపాలతో వచ్చాడే. ఆ చేష్టలు చూసి మనం అబ్బా ఎంత బాగున్నాడు స్వామి, ఎంత అందగాడు, మన కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఇలా భావిస్తూ మనం ఆయనకి సన్నిహితం అవుతామనే ఆశతో ఇలా వచ్చాడేమో అని సూజల్ పలపల వల్ల అని అంటారు. అని అటువంటి స్వామిట ఎన్న అరుగలు ఇలానే నా పక్కకు వచ్చేసాడు. ఇందాక చుట్టు చుట్టూ తిరిగేట ఇప్పుడు కాస్త దగ్గరకు వచ్చేసాడు. అలా ఒకసారి కన్నా ఒకసారి ముందుకు వెళుతున్నాడు అన్నమాట. అలా వెళ్ళి కొంత దూరం వెళ్ళాక కరుగియ నీల నమ్మేని వణన్ సెందామరే కణన్ అంటారు. నీలమైనటువంటి చక్కటి అందమైనటువంటి శరీరం, ఎర్ర తామరల వంటి కళ్ళు గల అందగాడు. ఆ స్వరూప దగ్గరికి వచ్చాడు కదా, దగ్గరికి వచ్చే కానీ ఇలా పక్క నించున్నాడు. పక్క నించిన ఇలా ఒకసారి ఆళ్వారు చూసారో ఏమో, చూసేసరికి ఆ శరీరంలో ఉండే ఆ నల్లతనం నలుపు అంటే మనకి తెలిసిన నలుపు కాదు. మనకి తెలిసిన నలుపుని ఎవరు ఆదరించరు. నల్లగా ఉన్నారంటే అనాకారి కింద లెక్క. కానీ కృష్ణుల్లో అందం అలా కాదట. కరుగియ నీల నన్మేని వణన్, ఆ నల్లతన నన్మేని మంచి శరీరం. నల్లగా ఉన్నాడు అనుకోకండి, ఆ నలుపులో ఉన్న అందం చూడాలి. చందామరే కణన్, ఎర్రని కళ్ళు, నల్లని శరీరం ఎర్రని కళ్ళు. ఆ కళ్ళలో ఉండే ఎర్ర జీరలు ఉంటాయే, అవి మనకి ప్రేమకి సంకేతం. ఎప్పుడైనా అనురాగానికి సూచకం ఎర్రతనం. ఎర్రతనం అనేది విప్లవానికి సూచకం కాదు. ఇప్పుడు అలా విప్లవానికి సూచకంగా ఎరుపు వాడుతున్నారు. కానీ ఎరుపు అనేది అనురాగానికి చిహ్నం. ఆ ఎర్రని కళ్ళు ప్రేమ, నా మీద ఎంత ప్రేమ ఉన్నాయో తెలియచేస్తున్నట్టున్నాయి ఆ కళ్ళు. ఆ నల్లతనం చల్లతనం. నల్లతనం ఎక్కడున్నా మనకి చల్లతనాన్నే ఇస్తుంది. నల్లద్దాలు కళ్ళజోడు పెట్టుకుంటే ఎండాకాలంలో చల్లగా కనిపిస్తుంది అంతా కదా. అలాగే భగవానుడు కృష్ణుడు ఆ నల్లతనం వల్లే మనం అందరం స్వీకరించదగ్గరానికి బెంగక్కర్ లేకుండా చల్లటి వాడు అని తెలుస్తుంది. అటువంటి స్వామి ఇప్పుడు వచ్చేట వచ్చి ఇలా ఎన్నోడు ఉడనే నా దగ్గరికి చేరిపోయాడు. అంటే ఇందాక పక్కకు వచ్చాడు, ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చాడు అనమాట. ఇంకా చాలా దగ్గరికి వచ్చేసి అయితే ఇప్పుడు ఆయన ఎవరు, ఇంత దగ్గరికి వచ్చిన వాడు ఎవడు? కూడన మరి కాదల్ మహళిర్ తిరుమహల్ మణ్మహల్ ఆయర్ మడమహల్ ఎన్నివర్ మూవర్ ఆళు. ఆయనకి ముగ్గురు భార్యలు. ఆ ముగ్గురు భార్యలు కూడా మనకి చాలా ఫేవరెట్. మన మీద చాలా ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు ముగ్గురు. ఎవరు? లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి. ఆయర్ మడమహల్ అంటారు గొల్లపిల్ల అని నీలాదేవిని. ఆయర్ అంటే గొల్లవాళ్ళు, గొల్లవాళ్ళ అమ్మాయి అంటే నీలాదేవి. వాళ్ళు ముగ్గురు భార్యలు అయింది. ఏ ముగ్గురు వల్ల మనకి లాభమే. మొదట ఆవిడ స్త్రీ లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవిట మనకి సీతాదేవిగా అవతరించినప్పుడు ఆవిడ యొక్క ఆ ప్రేమ అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా మనం ఆరాధించిన వాళ్ళని, మనని ప్రేమించిన వాళ్ళని ప్రేమించడం గొప్ప కాదు. ఎవరైనా ప్రేమిస్తారు, అది ఎవడం మాత్రం మనని వాళ్ళు గౌరవిస్తుంటే వాళ్ళని మనం నిందిస్తామా? నిందించాం. కానీ తల్లి అలా కాదు. ఆ రాక్షస స్త్రీలు అంత దుర్మార్గంగా బాధ పెట్టేశారు. హనుమ విన్నాడు పాపం. అంతకుముందు ఎన్నాళ్ళై బాధ పెడుతున్నారు, 10 నెలల ఇలాగే పెడుతూ ఉంటారు. మనకి తెలిసినది ఆ ఒక్కరోజే. హనుమ వెళ్ళినప్పుడు ఆవిడని వాళ్ళు పెట్టిన బాధలే మనకి రామాయణంలో వర్ణింపబడ్డాయి. మనకు అవే తెలుసు. కానీ 10 నెలల ఇలాగే పెడుతూ ఉంటూ ఉంటారు కదా. వాళ్ళ పేర్లు ఆంజనేయుడు ఆ చెట్టు మీద కూర్చొని వాళ్ళ పేర్లన్నీ వాళ్ళకి తెలుసునేంటి? తెలియవు. కానీ ఆయన పేర్లు చెప్తాడు. ఏమిటి? పొడుగు చెవులది, పొట్టి చెవులది, పొడుగు ముక్కు, పొట్టి ముక్కు ఇలాగా శూర్పణఖ అంటే అలాగే కదా, ఆయన చాటల లాంటి చెవులు గలది, ఇలాగేవో రకరకాల పేర్లు. అవన్నీ వాళ్ళ ఆకారాలను బట్టి చెప్పాడు. ఆకారం చూస్తే అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు, మహోదరి లంబోదరి ఇలాగ అంటే భయంకరంగా చూడ్డానికే భయం వేస్తున్నారు. దానికి తోడేమో వాళ్ళు నిన్ను కోసేసుకొని మేము తినేసి శుభ్రంగా నీ రక్తంలోనే నీ మాంసం అద్దుకో తినేసి మేము చక్కగా డ్యాన్స్ చేస్తాం, ఎంతో ఆనందంగా చేస్తాం. ఆ రావణాసురుడు కనుక ఏమి చచ్చిపోయింది ఈవిడ అంటే, ఆ మనిషి కదా, మనుషులు అలా కొన్నాళ్ళకి చచ్చిపోతారు, అలా చచ్చిపోయింది అనిస్తాం అనిస్తే సరే తినేయండి అంటారు. ఇలా వాళ్ళు చెప్తూ భయపెడతారు. అలాంటి బాధలు పెడుతున్న వాళ్ళని వెంటనే ఈ త్రిజటికి స్వప్నం వచ్చి కల్లోనేమో రాముడు జయిస్తాడు, రావణాసురుడు నశిస్తాడు అని ఆవిడకి సూచన తెలిసిందని చెప్పగానే, అయ్యి బాబోయ్ అలాగా ఇవి ఇన్ని బాధలు పెట్టేస్తున్నావు, ఏం మనకు కష్టాలు పెడుతుందో రాముడు జయించాక అనుకుంటే ఏం అక్కర్లేదు, మీరు ఆవిడని ఆశ్రయించండి చాలు, ఆవిడే రక్షిస్తుంది అని మధ్యన త్రిజట శరణాగతి మనం ఎవరికి చేయాలి అంటే, మనమే చేయకపోయినా పర్వాలేదుట, మన తరఫున ఒకరు చేసినా మనకి ఫలిస్తుంది. అలాగే త్రిజట చేసింది రాక్షస స్త్రీల కోసం శరణాగతి. రాక్షస స్త్రీలు ఏం శరణాగతి చేయలేదు, ఆవిడ చెప్పింది భవేయం శరణం వివహ, మీకు శరణ అవుతుంది, ఆవిడ ఏం బెంగ పెట్టుకోకండి అని త్రిజట చెప్తే అది మనసులో పెట్టుకుని తల్లి రావణాసురుడు చనిపోయిన తర్వాత హనుమ వచ్చి వాళ్ళని చిత్రవధ చేస్తాను అనుమతి ఇవ్వమంటే, తప్పునైనా నా కశ్చిత్ అపరాధ్యతి, తప్పు చెయ్యని వాడు ఎవడు ఉంటాడయ్యా, నువ్వు చేయలేదా నేను చేయలేదా అంటూ తమ లోపాలన్నీ చెప్పి వద్దు వాళ్ళని ఏమి అనద్దు, రాజసంశ్రయ వశ్యానం, వాళ్ళ రాజుగారి ఆశ్రయంలో ఉన్నారు, మరి ఆయన ఎలా చెప్తే అలా చేయడం వాళ్ళ డ్యూటీ కదా. వాళ్ళ వైపు నుంచి ఆలోచించింది, ఇది ఎంత కష్టమండి, మన వైపు నుంచే మనం ఎప్పుడూ ఆలోచిస్తాం, ఎదుటి వాళ్ళ వైపు నుంచి ఆలోచించనే ఆలోచించాం, కానీ తల్లి వాళ్ళ వైపు నుంచి ఆలోచించి అలా చెయ్యకూడదు చెయ్యకూడదు అని హనుమని వారించిందే. అలాంటి అమ్మ కనుక ఆవిడ మన గురించి స్వామికి చాలా రికమెండ్ చేస్తుంది. మరి భూమండలంలో పుట్టించేసాం కదా వాళ్ళని, ఏదో అంటూ ఉంటారు గొంగళీలో తని వెంట్రుకలు వచ్చాయంటే ఎలాగా అన్నట్టుగా, మరి భూమి అలాంటిది వాళ్ళకి, ఎరుళ్ళు తరం వాంగ్ఞాలమని అజ్ఞానాన్నే ఇచ్చే భూమి, అక్కడ ఉన్నాక మరి వాళ్ళ అజ్ఞానం వచ్చింది తప్పు చేశారు అని మీరు కోపం తెచ్చుకుంటే ఎలాగా, మరి కాస్త క్షమించాలి అని చెబుతూ ఉంటుంది ఆవిడ శ్రీదేవి. ఇంకా రెండో ఆవిడ భూదేవి, ఆవిడ పేరు క్షమ, భూదేవికి మరో పేరు క్షమ అని పేరు, అంటే ఓర్పు అని పేరు ఆవిడ పేరు. మనం లేచిన దగ్గర నుంచి భూమిని తొక్కుతూ మలినాలు విసర్జిస్తూ ఎన్ని చేస్తున్నా సహిస్తుందే అమ్మ అంచేత ఆవిడట లక్ష్మీదేవి ఏమో తప్పులు చేస్తారు మరి క్షమించండి అంటుందిట. భూదేవి అంటుందిట అసలు తప్పులు ఎక్కడున్నాయండి, లేవే ఇక్కడ తప్పులు లేవే అంటుందిట, అసలు తప్పే కనపడదు ఆవిడికి. మూడు ఆవిడ మరి తప్పు ఉప్పు మీదకి దృష్టి వెళ్ళనివ్వకుండా తన అందచందాలతో మైమరపింపచేసి మంచి ఆయన మూడ్లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించండి అని చెబుతుందిట ఆవిడ. ఇలా ముగ్గురు మన పార్టీ వాళ్ళు ఆవిడ ఆయన దగ్గర ఉన్నారు కనుక మనకి బెంగక్కర్లేదు, మన కాపాడుతాడు స్వామి అని ధైర్యం చెప్తారు. ఇంకా అటువంటి స్వామి కన్నన్ ఎన్నొక్కలయ్యానే అంటే ఒడిలో వచ్చి కూర్చున్నాడు. ముందర చుట్టూ తిరిగాడు, తర్వాత పక్కకు వచ్చాడు, ఇప్పుడు వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టు స్వామి. యశోదమ్మ ఒడిలో అప్పుడు కూర్చుని అమ్మ దగ్గర స్తన్యం ఆరగించినట్టుగా ఇప్పుడు ఆళ్వారు పక్కకు వచ్చేసి కూర్చున్నాడు. ఏం అదృష్టవంతులో ఆళ్వారు కదా, మానసికంగా భావనలో అనుకోండి ఈ లోకంలో ఉన్నటువంటి భాగ్యం అంతా కాదు, ఇటువంటి మహద్భాగ్యాన్ని పొందడం అనేది ఎంత అదృష్టవంతులు ఆళ్వారు, అలా వచ్చి చేరిపోయాడు నా ఒళ్ళో అంటారు. తర్వాత ఇంకా ఒకసారి ఆ ఒళ్ళో కూర్చోవడం అనగానే ఆనాడు పూత నా స్తన్యాన్ని స్వీకరించిన ఘట్టం వీరికి గుర్తొచ్చింది. అయ్యో తండ్రి, ఆ రోజు ఇలాగే కదా నువ్వు ఒళ్ళో కూర్చున్నావు యశో ఆ పూతన దగ్గరికి వెళ్ళి, ఒక్కలై వైత్ ములై పాలు ఉండెన్ను తందిడ వంగి, ఒక్కలై వైత్ ఒడిలో వేసుకొని ములై పాలుండు అందుట, నా పాలు తాగునన్నా అన్నది అని తందు ఇస్తోంది. ఇస్తూ ఉంటే నువ్వు స్వీకరించేశావు, పాపం ఎంత అమాయకుడవో, ఆ వచ్చినది తల్లి కాదని ఎరగలేదు నువ్వు, అయ్యో పాలు విషపాలని తెలియదు అలా స్వీకరించేసేవే, అత్యంతం విషసంమిశ్రం రహస్యమాసీత్ జగద్గురోహ అంటారు. ఆ రహస్యం రుచికరంగా అయిపోయినాయి ఆ పాలు, భగవానుడు ఆరగించేసరికి ఆవిడ విషపాలు ఇవ్వాలనే వచ్చింది, ఈయన దాని దుర్మార్గం తెలిసే స్వీకరించాడు, కానీ వస్తు స్వభావం అంటారు. వస్తు స్వభావం అంటే కొన్నిటికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఉప్పుగడ్డ వేసాము, పాలు విరిగిపోతాయి. అది ఉప్పుగడ్డకి విరిచేద్దామని కోపం లేకపోవచ్చు, పాలకి విరిగిపోదామని బుద్ధి లేకపోవచ్చు, కానీ ఆ పదార్థానికి ఆ శక్తి ఉంటుంది. అలాగే ఈ భగవత్ తత్వానికి ఎప్పుడు కూడా ఒకళ్ళని అమృతం చేయడమే దాని శక్తి. అమృతం అంటే నాశరహితము, వాళ్ళకి ఏ హాని లేకుండా నాశరహితమైన స్థితిని పొందిస్తాడు. అందువల్ల ఇప్పుడు ఈ పూతనకి మళ్ళీ మళ్ళీ జన్మలు ఉండేటటువంటి దురదృష్టం లేకుండా పవిత్రమైనటువంటి స్థితిని పొందించడమే ఆయన స్వభావం కనుక ఆవిడిచ్చిన పాలు కూడా అమృతమైపోయాయి. ఆ అమృతం విషమైనా భగవంతుడికి అర్పిస్తే అవే అమృతమైపోతాయి అంటారు. అలాగ ఈవిడ ఒళ్ళో పెట్టుకొని ఎంతో ముద్దుగా ఇస్తే ఆ పాలు స్వీకరించి ఆవిడ పాలు ఉయ్యర్సగ ఉండ ఆవిడ పాలతో పాటు ప్రాణాలను కూడా తాగేసేవే స్వామి, ఏమి గొప్పవాడివయ్యా. వచ్చి ఎన్నెంజినుడానే అలాంటి స్థితిలో వచ్చి నా మనస్సులో వచ్చి కూర్చున్నావు అని అంటారు. ఇక్కడ తందిడ అన్నారు. తందిడ అంటే ఇస్తే అని. అక్కడ పాలు కృష్ణుడికి ఇస్తే అనలేదుట, ఇస్తే అన్నారు. ఇస్తే అంటే ఆళ్వారి భావనలో ఆ పాలు ఏదో తమకే విషం పాలు ఇచ్చేస్తున్నంత భయం వేస్తుంది కదా. ఆ పూతన సంహార ఘట్టం తలుచుకోగానే ఆళ్వారికి ఏదో అదొక కథలా అనిపించదు, ఇప్పుడు అలా జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. అమ్మో వచ్చేసింది, మారు వేషంలో వచ్చిందాయే, పోని పోల్చుకుందామా అంటే అలా దయ్యంలా రాక్షసులా వస్తే కొంచెం భయం వేసినేమో పసివాడికి, అలా రాలేదు, ఎంత అందంగానో వచ్చింది. సిరిమమ్మున్ బతుకంగా చూచుకొడకే శృంగార వేషంబుతో అరుదేనోపునటంచు. అమ్మ మమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహించడానికి అందమైన వేషం వేసుకో వచ్చేసింది అనుకున్నారు గొల్లవాళ్ళు. అంత చక్కటి రూపుతో వచ్చింది, అలా వచ్చినప్పుడు పాపం పసివాడు ఏం పోల్చుకోగలడు కనుక బా విషప్పాలు ఇచ్చేస్తోంది అని ఆళ్వారికి బెంగ చేత ఇస్తుంటే అని తమకే ఇస్తున్నంత భయంగా అన్నారట. అప్పుడు సుగ్రీవుడు విభీషణుడి ఆశ్రయించడానికి వస్తున్నప్పుడు భయం సుగ్రీవుడికి, వాడు ఏదో హాని చేస్తాడని తెలుసు అనిపిస్తోంది. అనిపించి అస్మాన్ హంతం అంటాడు, మన్ని చంపడానికి విభీషణుడు వస్తున్నాడు అన్నాడు. సుగ్రీవుడిని ఎందుకండి చంపుతాడు, ఒకవేళ వాడు శత్రువు అయితే వచ్చి రామలక్ష్మణులను చంపేసి వెళ్ళిపోతాడు, రామలక్ష్మణులే వాళ్ళకి శత్రువులు, ఈ కోతిమోకంతా వాళ్ళకే, వాళ్ళు లేకపోతే వీళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోతారు, ఆ భయంగా లేదు. కానీ సుగ్రీవుడికి ఏమనిపిస్తుంది, రాముడికి హాని చేస్తారంటే తనకే హాని చేస్తారు అనిపిస్తారు, అందుకని అస్మాన్ హంతం, మన్ని చంపడానికి వచ్చేస్తున్నారు బాబోయ్. ఇక అలాగా ఇప్పుడు వాళ్ళవారు కూడా తందిడ అదిగో ఇస్తుంటే ఆ తీసుకుని పాపం దాన్ని మెల్లిగా చంపాడమ్మ బాబోయ్ అని తృప్తి పడుతున్నారట. అలాంటి వాడు వచ్చి ఎన్నెంజినుడా నా మనస్సులో చేరిపోయాడు అమ్మ బాబాయ్, అసలు స్థలానికి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తిరుగుతూ తిరుగుతూ వచ్చి నా మనస్సులో చేరిపోయాడు, ఏం అదృష్టవంతుణ్ణి అనుకుంటున్నారు. అలా ఒక్కొక్క స్థలం ఒక్కొక్క స్థలం చెప్తూ ఉంటారు. తర్వాతట మాయన్నెంజనుళ్ళాన్, ఆహా మాయావి అంటే ఆశ్చర్యకర చేష్టతములు కలవాడు వచ్చి నా మనస్సులో దూరిపోయాడే, ఆయన ఎవరు, కాయమం శివనం తానే, కాలు మెరియం అవనే, ఆయనే శరీరం, ఆయనే ఆత్మ, ఆయనే గాలి, ఆయనే అగ్ని, అన్ని స్వరూపములు ఆయనే అన్నవాడు అని చెప్తూ సిందైకం కోశరమల్లన్ అంటారు. చింతించడానికి కూడా గోచరించేవాడు కాడు, నీ మనస్సుతో నీ అంతా నువ్వు ప్రయత్నించేస్తాను అనుకొని కూర్చొని చేసేద్దామంటే రాదండి. ధ్యానాలు అవి అంటూ ఉంటారే, అవి మనదంతా మనం ప్రయత్నించేస్తే రావు, భగవద్ అనుగ్రహం ఉండాలి, ఉండి ఆయన మన మనస్సులోకి వచ్చి ప్రవేశించాలి, అంతే తప్ప మన ప్రయత్నం వల్ల. ఎవరో అడిగారట రామకృష్ణ పరమహంసని, ఏ మూర్తిని మమ్మల్ని ఆరాధించమన్నారు, ఎలాగ ఏ రూపంతో మమ్మల్ని భావించమన్నారు ధ్యానంలో అని అడిగారు. అయితే నువ్వెవడివి ధ్యానించడానికి, నువ్వెవడివి ఒక రూపాన్ని ఏర్పరచుకుందికి, స్వామి నువ్వు నాకు కావాలి అనుకో, ఆయన ఇష్టం వచ్చిన రూపంతో నీ మనసులోకి వస్తాడు అన్నారట. అందువల్ల మన ఇష్టం కాదు అటువంటి వాడు కనుక చిందైకం కోశరమల్లన్ తుయక్కన్ మయక్కన్ అంటారు. తుయక్కన్ మయక్కన్ అంటే సంశయము విపర్యయము లేకుండా చేసేవాడు. సంశయం అంటే సందేహము, విపర్యయం అంటే అసలు సందేహమే లేకుండా తప్పే రైట్ అనిపించడం. సంశయమే నయం, ఇదా అదా ఏమో కొసకి మంచి తోస్తే తోచచ్చు. విపర్యయం అంటే కానిది అవును అనిపించేయడం, అది మరీ ప్రమాదం అన్నమాట. ఇలాంటి స్థితి వస్తుంది ఒకప్పుడు, అటువంటి స్థితి రాకుండా కాపాడేవాడు ఆయనే. ఈ సంశయ విపర్యయాల్ని పోగొట్టేవాడు ఆయన, నీ ప్రయత్నం వల్ల అవి పోవు అని చెప్తారు. దీనికి భట్టర్ వారి దగ్గర ఒక ఇద్దరు చదువు అదే పాఠం నేర్చుకుందుకు వచ్చేవారట. ఒక ఆయన మహాపండితుడు, అంత చక్కగా అన్నీ గ్రహించేవాట, మంచి పాండిత్యం ఉండేది. రెండో ఆయనకి ఏమీ తెలియదు పాపం, వచ్చి కూర్చోవడం వినడం వినడం వెళ్ళిపోతూ ఉండడం. అయితే ఈ భట్టర్ వారు ఈ ఏమీ తెలియని వాడు వస్తే కానీ పాఠం మొదలెట్టేవారు కారట, ఆ పండితుడు రాకపోయినా చెప్పేస్తూ ఉండేవారట, ఆయన్ని పట్టించుకునేవారు కారట. శిష్యులు అడిగారట, ఇదేం ఘోరం అండి, ఆయన మహాపండితుడు ఆయన్ని పట్టించుకోరు, ఇతను ఏమీ రానివాడు వీణంత విలువగా చూస్తారు, రేపు చూస్తాను మీకు అని చెప్పి ఆ పండితుడిని మొదట ఆయన ఒక్కడే వచ్చినప్పుడు అడిగట, ఏమిటి మీకు ఇన్నాళ్ళైనా చెప్తున్నది వింటున్నారు కదా, మీకు ఏమైనా ఒక ఏమిటి మనకు కావాలన్నది తెలిసిందా అని అడిగారు. ఏమిటోనండి, అంత కన్ఫ్యూజింగ్గా ఉంది, ఆ శాస్త్రంలోనేమో ఆ దేవుణ్ణి ఆశ్రయించమంటారు, ఈ శాస్త్రంలో ఈ దేవుడు అంటారు, అన్ని గావరాగా ఉంది, నాకు ఏమి స్పష్టంగా తెలియడం లేదు, ఏది నమ్మాలో ఏది నమ్మక్కలేదో తెలియలేదన్నారు. సరే కూర్చోండి అని ఇందాక వచ్చా, మళ్ళీ వచ్చాడు ఈ పండితుడు కానివాడు, అతన్ని అడిగారట, ఏమండి నీకు ఇన్నాళ్ళే వింటున్నావు కదా, నాకు తెలిసిపోయింది అన్నట. ఏం తెలిసింది? ఏం లేదు, మీ పాదాలు పట్టుకుంటే నాకు మోక్షమే అని తెలిసిపోయింది, మీరు మహాభక్తులు కదా, భక్తులను ఆశ్రయిస్తే మోక్షం అని చెప్తున్నారు కనుక మిమ్మల్ని ఆశ్రయిస్తే నాకు మోక్షం వచ్చేస్తుందండి, ఏదైతే నాకేమన్నారు. చూడండి, అలాంటి నిశ్చయమైన జ్ఞానం ఉండాలి. అంతేకాని సంశయ విపర్యయాలు ఉంటే వాళ్ళకి ఫలితం ఉండదు. ఆ సంశయ విపర్యయాలు పోగొట్టేవాడు మన స్వామే కనుక, అటువంటి వాడు వచ్చి ఎన్ తోళినయానే నా భుజాల మీద ఎక్కిపోయాడు. ఇందాక ఒళ్ళో కూర్చున్నాడు, తర్వాత మనస్సులోకి వచ్చాడు, అక్కడి నుంచి భుజాల మీదకి వచ్చి చేరిపోయాడు అంటున్నారు. అయితే తోళినై మేలుం నన్నార్మినల్ మేలుం షుడర్ముడి మేలుం తాళినై మేలుం పునైంద తన్నంతుడాయుడై అమ్మాన్. ఆయన వచ్చినప్పుట చాలా ముస్తాబై వచ్చాట ఆళ్ళవారి దగ్గరికి, బాగా ప్రియురాల దగ్గరికి వచ్చిన ప్రియుళ్లాగా చాలా అందంగా ముస్తాబై వచ్చాడు. భుజాల మీద తులసి దండలు పెట్టుకున్నాడు, వక్షస్థలం మీద తులసి మాలికలు వేసుకున్నాడు, కిరీటం మీద తులసి ధరించాడు, ఇంకా భుజాల మీద పెట్టుకున్నాడు, అంతటా అలంకరించుకొని సుడర్ ఒళి మూర్తి. సుడర్ అన్నా తేజస్సే, ఒళి అన్నా తేజస్సే, సుడర్ ఒళి మూర్తి అంటున్నారు. రెండు పర్యాయ పదాలు పక్క పక్క వాడుతున్నారు. ఎందుకంటే ఒక తేజస్సు చెప్తే ఆళ్ళవారికి ఆ భగవంతుడి తేజస్సుకి చాలటం లేదనిపించి రెండు పదాలు ఒకే చోట ప్రయోగించేస్తున్నారు అన్నమాట. అటువంటి వాడు వచ్చి ఎన్ నావినుళానే నా నాలుకలో చేరిపోయాడు, నాలుక మీద చేరిపోయాడు అన్నారు. అంటే ఇప్పుడు ఉపనిషత్తు చెప్తుంది, ఏదైనా సరే ప్రకృతి ఆత్మ ప్రతీది చెప్తూ ఏది కూడా తనంత తాను పనిచేయదు, అన్నీ కూడా భగవంతుడు లోపల అంతర్యామిగా ఉండి మాత్రమే పనిచేయిస్తాడు. అలాగే వాక్కు మాట్లాడుతున్నావు, నువ్వు మాట మాట్లాడేవంటే యో వాచి తిష్టన్ వాచో అంతరోయం వాంగ్ నవేద యస్య వాక్ శరీరం యో వాచం అంతరోయమయతి ఏష ఏవ అంత ఆత్మ అంతర్యామమృత అంటారు. వాచి తిష్టన్ వాక్కునందు ఉంటాడు, వాచో అంతరహ లోపల ఉండి వాడిని వాక్ తెలుసుకోలేదు, వాక్కే వాడికి శరీరం. అటువంటి ఆ లోపలుండి నియమించేవాడెవడో ఆయనే అంతర్యామి, ఆయనే అమృతము అని చెప్తుంది. అంటే వాక్కు రావాలి అంటే భగవద్ అనుగ్రహం ఉండాలి, లోపల నుంచి ఆయన ప్రేరేపణ చేస్తేనే మంచి మాట వస్తుంది, లేకపోతే రాదు. కనుక వాక్కు కూడా ఆయన శరీరమే, శరీరం అంటే ఆయన నియమనానికి లోబడి ఉండేదే. అటువంటి వాక్కుని నాకు స్వామి అందించాడు కనుక ఆ నాలుక మీద ఉన్నాడు. అంటే నాలుక మీద ఉంటే ఏం చేస్తాం, నాలుక వాడే కీర్తిస్తోంది అన్నమాట. నాలుక మీద స్వామి ఉన్నాడు అంటే అబ్బా నోరు తెరిస్తే చెడ్డ మాటలే అంటాం కొందరిని, అంటే నోరు తెరిస్తే చెడ్డ మాట, నోట్లో చెడ్డే ఉంది అన్నమాట. అలాగే ఆళ్ళవారి నోట్లో భగవానుడే ఉన్నాడు అంటే మాట్లాడితే మరి మామూలు మాట రాదు, భగవద్ విషయకమైన మాటే వస్తుంది. అటువంటి అదృష్టవంతులు ఆళ్ళవారు కనుక ఆ స్వామి వచ్చి నా నాలుక మీద ఉన్నాడు. ఇంకా నాలుక మీద ఉండి అక్కడి నుంచి మెల్లిగా ఇంకా ఇంకా వస్తూ వస్తూ ఎన్ కన్నినుళానే నా కంటిలోకి వచ్చి చేరిపోయాడు, కళ్ళల్లోకి వచ్చాడు. అంటే అంటే ఇప్పుడు ఏమంటే ప్రతి ఇంద్రియం కూడా మరి ఇతర విషయకమైన ప్రవృత్తి లేకుండా అయిపోయింది అని అర్థం. కన్నెనుడానే అంటే నా కంట్లో స్వామి ఉన్నాడు, అంటే ఏది చూసినా స్వామి కనిపిస్తున్నాడు, ప్రతిదా ప్రతి పదార్థంలోనూ భగవానుడే కనిపిస్తున్నాడు. ఈ స్థితి వచ్చిన వాళ్ళకి ఎవళ్ళు విరోధులు ఉండరు. మనకి ధర్మరాజు గురించి చెప్తారు, ఆ ధర్మరాజు దుర్యోధనుడు వీళ్ళిద్దరిలో అజాత శత్రువు అని ధర్మరాజుకి పేరు. మరి ఏంటి ఈయన యుద్ధం చేశాడు, వాళ్ళు యుద్ధం చేశారు, వాళ్ళకి ఇంకా ఇటుపక్క సేన తక్కువ కనుక వీళ్ళ అక్షోహిణీలు తక్కువ వాళ్ళ అక్షోహిణీలు ఎక్కువ, మరి ఇటుపక్క ధర్మరాజుకే ఆడుపక్క శత్రువులు ఎక్కువ, మరి ఈయన అజాత శత్రుడు ఎలా అయ్యాడు అంటే వాళ్ళందరూ ఈయన్ని శత్రువు అనుకున్నారు కానీ ఈయన ఎవరిని శత్రువు అనుకోలేదు, అందువల్ల శత్రువులు లేరు అంటారు. అలాగా భగవానుడే కళ్ళలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి, ప్రతి పదార్థములోనూ భగవద్ భావన విలసితులై ఉన్నారు ఆళ్వారు. అంటే ఎక్కడా కూడా పరమాత్మ లేని పదార్థం ఉండదు కదా, అంచేత భగవంతుడు అంతర్యామిగా లేని పదార్థం ఉండదు. మనకి దృష్టి పైన ఆగిపోతుంది, పైన ఆగిపోకుండా ఆళ్వారికి ఎక్కడి వరకు, కొస వరకు వెళుతుంది. అది మనకి చూడగానే చెట్టు అంటే చెట్టు వరకు ఆగిపోయింది మన దృష్టి, అక్కడ ఆళ్వారికి ఆగలేదు. చెట్టులో ఉన్న జీవుల్లో ఉన్న పరమాత్మ వరకు ఆళ్వారి దృష్టి వెళుతోంది. అందువల్ల ఏది చూసినా ఆయనకి భగవానుడే కనిపిస్తున్నాడు కనుక ఎన్ కన్నినోళానే నా కంట్లో ఉన్నాడు, ఇంకా మరి నాకేం బెంగ అంటూ ఇలాగ చివరికి వచ్చేసరికల్లా నా ముఖం మీద ఉన్నాడు. ఆ ముఖం మీద ఉండి అక్కడి నుంచి వచ్చి ఉచ్చి ఉళానే అంటారు. ఉచ్చి అంటే శిరస్సు, శిరస్సు మీదకి వచ్చేసాడు, నా తల మీదకి వచ్చి కూర్చున్నాడు స్వామి అంటే ఇది పూర్తి అన్నమాట. తల మీదకి వచ్చి కూర్చోవడం అంటే మొత్తం శరీరాన్ని అంతా తన కంట్రోల్లోకి తెచ్చేసుకున్నాడు, ఇంకా ఏదీ లేక స్వతంత్రంగా ఆళ్వారు ఆళ్వారుగా ఇంకా లేరు, పూర్తిగా భగవద్ అధీనమైపోయారు. అలాంటి స్వామిని అనుభవించుతున్నాను నేను అని ఈ తిరువాయిమటిలో తమ అనుభవాన్ని చెప్తూ, ఎంత చెప్పినా మళ్ళీ మనని మరిచిపోరు ఆళ్వారు తమ అనుభవం అంతా చెప్పి, ఇదిగో దీన్ని నిత్యలు విన్నప్పం సెయ్యా, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు నిత్యం కనుక అనుసంధానం చేసుకుంటే నీల్ కజల్ శని పురమే ఆ పొడవైనటువంటి ఆ సర్వేశ్వరుని శ్రీపాదాలు మీ తల మీద చేరి ఉంటాయి, ఎప్పుడూ మీకు భగవత్ సంబంధం నిత్యము ఉంటుంది అని మన శ్రోతలైనటువంటి ఈ సామాన్యులకి ఒక ఉత్తమ ఫలాన్ని అందిస్తూ ఆళ్వార్ తమ అనుభవాన్ని మనకి పంచిస్తున్నారు ఈ తిరువాయుమజిలో. జై శ్రీమన్. యద్గో సహస్రం అపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖ చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. వెనకటి తిరువాయుమజిలో ఆళ్వార్ పరిపూర్ణమైన అనుభవాన్ని అనుభవించారు. భగవానుడు వీరిని పొందడానికని తాను తపించి చుట్టు చుట్టూ తిరిగి మెల్లిమెల్లిగా దగ్గరై అలా 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 శరీర భాగాలన్నింటినీ తన స్వాధీనం చేసుకుని శిరస్సు మీద వచ్చి కూర్చున్నాడు అంటే సర్వాంగీణమైనటువంటి ఆక్రమణం జరిగిపోయింది. ఇంకా ఆళ్వారికి తనదిగా ఏమీ లేదు, అంతా వారి సొత్తు అయిపోయింది. ఇంత చక్కటి అనుభవం అనుభవించిన తర్వాత ఆళ్వారికి ఒక ఆలోచన వచ్చింది, ఇంత ఫలితం పొందాను కదా, దీనికి కారణమేమిటి, ఎందుకోసం నాకు ఇంత అనుభవాన్ని ఇచ్చాడు స్వామి అని చూసుకున్నారు. ఏం చేశానని నాకు ఇంత అనుభవం వచ్చింది అని చూసుకుంటే వీరి దగ్గర ఉన్నది అద్వేషం ఆభిముఖ్యం మాత్రమే ఉన్నాయట. అంటే భగవంతుణ్ణి పొందడానికి మొదటి రెండు స్టెప్పులు అద్వేషం ఆభిముఖ్యం అంటారు. అంటే ముందుగా భగవంతుడు అంటే చిరాకు లేకుండా ఆయన మీద ఏవగింపు లేకుండా ఉంటే అదొక అదృష్టం అని ముందరే ఆ భగవంతుడు ఏమిటి ఆయన ఏం చేస్తాడు మన స్వప్రయత్నంతో మనం నిలబడాలి ఇలాగానే మాటలు తగ్గితే ద్వేషం తగ్గింది అన్నమాట. అది మొదటి స్టెప్. తర్వాత ఆభిముఖ్యం, ఆయన అంటే ఒక ఇష్టం, ఆ బాగుంది స్వామి చక్కటివాడే చాలా మంచివాడే అని ఒక ఇష్టం ఏర్పడితే అద్వేషం ఆభిముఖ్యం అంటారు. ఇవి దాటి 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 వెళ్ళి పరభక్తి పరజ్ఞాన పరమభక్తులు అనేటటువంటి మూడు దశలను పొందాలి. అసలు పరజ్ఞానం అంటే మనం పుస్తకాలు చదివినందువల్ల ఒక ఎవరో చెప్తే విన్నందువల్ల భగవత్ స్వరూపం గురించి విషయం తెలుస్తుంది, అనుభవం లేదు కానీ దాని గురించిన విషయం క్షుణ్ణంగా తెలిస్తే దాన్ని పరజ్ఞానము అంటారు. ఇది దాటాక పరభక్తి అంటారు. పరభక్తి అంటే ఏమిటిది, ప్రత్యక్ష సమానాకారమైన దర్శనం. భగవంతుణ్ణి మన కళ్ళతో చూసినంత స్పష్టంగా, చేతులతో ముట్టుకున్నంత స్పష్టంగా మానసికమైన అనుభవాన్ని పొందుతారు. ఇది రెండో స్టేజ్. ఇంకా దాటాక పరమాభక్తి అంటారు, అంటే పునర్విశ్లేష భీరుత్వం. భగవంతుడు ఎప్పుడు మనతోటే చేరి ఉన్నాడు అనే భావనతో ఉండి ఎక్కడ దూరమవుతాడో అనే బెంగ కలిగితే దాన్ని పరమాభక్తి అంటారు. ఈ మూడు స్థితులకు వెళ్ళిన వాడు పూర్తయిన భక్తిలో పరినిష్ఠితుడు అన్నమాట. కానీ ఆళ్వారు అంతవరకు చేరలేదట. మొట్టమొదటి స్థితిలో ఉన్నారనుకుంటున్నారు తమని తమరు. ఏమిటైంది? అద్వేషం కలిగింది, ఆభిముఖ్యం కలిగింది. ఆయన అంటే కోపం లేదు, ద్వేషం లేదు, ఇష్టం ఉంది, ఇంతవరకే అయింది. మరి ఫలం చూస్తే ఇదేమిటిది, నిత్యసూరులు పొందే ఫలం ఇచ్చేసాడు. ఏకంగా వచ్చి తల మీద కూర్చున్నాడు, ఒళ్ళో కూర్చున్నాడు, మనసులో చేరిపోయాడు, కళ్ళల్లో ఉండిపోయాడు. అసలు మనకి ఏ భాగం కూడా నాది నాదిగా మిగలకుండా అంతా తను ఆక్రమించేశాడే. ఇంతటి అదృష్టాన్ని పొందాను కదా, ఇంతటి అదృష్టం పొందడానికి నే చేసింది ఏమీ లేదు, మరి ఎలా ఇలా అయిపోయింది అని ఆశ్చర్యపోతున్నారు ఈ తిరువాయించులో. అంటే తనే చేసుకుంటాట భగవానుడు. ఎప్పుడు మనం భగవంతుడికి చెందిన వాళ్ళం అనే నమ్మకం మనకు కలిగితే మిగతా పనులేమీ మనం చేసుకోలేకపోయినా తానే చేసి పెట్టి తన వాళ్ళని చేసుకుంటాడు. ఇదో చూడండి, మంచి సినిమా రిలీజ్ అయిన రోజు టిక్కెట్లు దొరకవు, చాలా కష్టం. మనమే వెళ్ళి తీసుకోవాలంటే ఆ తోపులాట్లో సంపాదించుకోలేము. కానీ ఆ మేనేజర్కే మనం ఏదో ఇష్టం ఉంటే ఓ టిక్కెట్ ఆయనే ఇచ్చి తీసుకెళ్ళి కూర్చోపెడితే హాల్లో చూడగలం కదా. అలాగే భగవానుడి యొక్క దివ్య దర్శనాన్ని వీళ్ళ ప్రయత్నంతో వీళ్ళు పొందాలి అంటే అష్టాంగ యోగమని చేయాలి. అంటే యమము నియమము అని ముందర బాహ్యేంద్రియములు కంట్రోల్ అవ్వాలి, తర్వాత అంతరింద్రియమైన మనస్సు వశపడాలి, తర్వాత ఒక స్థిరమైన ఆసనం మీద ఒక చలనము లేకుండా కూర్చోవడం కొంతవరకు ప్రాక్టీస్ అవ్వాలి, తర్వాత వాయువుని ఒక కంట్రోల్గా ప్రాణాయామం అంటారు ఊపిరి తీయటం వదలటంలో ఒక పద్ధతిగా వదలటం నేర్చుకోవాలి, ప్రత్యాహారం అంటే బయటికి వెళ్ళిపోతున్నటువంటి విషయముల మీదకి వెళ్తున్న మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అలవాటవ్వాలి. ఇలాగ అయిన తర్వాత ధారణ ధ్యాన సమాధులు అని మనసులో ఏ రూపాన్ని అయితే మనం నిలబెట్టుకోవాలనుకున్నాం అది నిలబడ్డం, దాన్ని సంతతము స్మరించడం, తర్వాత అది మరి కదలకుండా స్థిరపడిపోవడం అనేటటువంటి స్థితులకి చెందాలి. అప్పుడు భగవంతుని మీద తైలధార వలె అవిచ్ఛిన్న స్మృతి సంతానము ఏర్పడుతుంది. అంటే నీ నూనె ధార పోస్తే ఎలాగైతే మధ్యలో విచ్ఛేదం లేకుండా ధార పడుతుందో అలా భగవంతుని మీదే సంతతము మనసు నిలిచే అవకాశం వస్తుందట. ఇంత స్థితి కలిగితే అప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం లభించాలి న్యాయంగా. కానీ ఇంత చేసుకోవడమా చేత కాదు. భగవంతుని మీద ఒక ఇష్టం ఉంది, ఆయన కావాలి అనుకుంటున్నారు ఆళ్వారు, అటువంటి వారికి ఎలా లభిస్తాడు అనేది దీనిలో చెప్తున్నారు. అలా అప్పుడు ఏం చేస్తాట, ఎలాగోలా వీళ్ళని బాగు చేసుకోవాలి కదా. బాగు చేసుకోవాలంటే ప్రాసంగిక సుకృతాలు అని కొన్ని ఉంటాయట. అవి ఏమిటి, మనం మాట్లాడుతుంటాం, మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా ఆ దివ్య స్థలాల పేర్లు ఉచ్చరిస్తాం. ఏదో రాజకీయాలు వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఏదో శ్రీరంగంలో అలా జరిగింది, శ్రీవిల్లిపుత్తూరులో ఇలా జరిగింది అని ఒక పవిత్రమైన స్థలాలని కానీ ఒక పవిత్రమైన దైవాన్ని కానీ పేరు ఉచ్చరిస్తాం. పిల్లలకి దేవుడి పేర్లు పెట్టుకుంటారు, అందుకే అదే క్రూరాత్ముడు అజామీళుడు నారాయణ ఎనుచు ఆత్మానందను పిలవని ఏ రీతి నేలు కొంటివి అంటాడు కృష్ణ శతకంలో. అజామీళుడు కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంటే ప్రాసంగిక సుకృతం, అది మాటలో వచ్చేసింది, అది తెలిసి చెయ్యలేదు. తెలిసి చెయ్యకపోయినా ఆ మాట నారాయణ అన్న మాట అనడం వల్ల ఆయనకి యమకింకర్లని కాదని విష్ణుదూతలు తీసుకెళ్లారు ఆ జామేళుడిని అని చెప్తారు కదా. ఇలాంటి సుకృతాలు ఉంటాయట, యాదృచ్ఛిక సుకృతములని కొన్ని ఉంటాయి. యాదృచ్ఛిక సుకృతాలు అంటే మనం చెయ్యాలని చేసినవి కావు, అనుకోకుండా ఒక మంచి పని జరిగిపోతుంది. ఏదో ఆవుదూడ తప్పిపోయి దేవాలయం చుట్టూ పరుగులెడితే దాన్ని పట్టుకుందికి దేవాలయం చుట్టూ పరుగులెట్టాడు, ప్రదక్షిణం చేసినట్టు పుణ్యం వచ్చింది అంటారు. ఇలాంటివన్నీ కూడా యాదృచ్ఛిక సుకృతాలు, ప్రాసంగిక సుకృతాలు. ఇలాంటి సుకృతాలన్నీ లెక్క వేసుకొని భగవానుడు, పాపం వీళ్ళు ఏమి చేత కాని వాళ్ళు, ఏమీ చేసుకోలేరు, కాని నా మీద ఒక ఇష్టం ఉంది, ఒక మంచి పని చేయాలనే కోరిక ఉంది. వీళ్ళని మనం అనుగ్రహిద్దాం అనుకుని వాళ్ళ మీదకి ఒక చల్లటి చూపు ప్రసరింపజేస్తే జాయమాన కాల కటాక్షం అంటారు. పుట్టినప్పుడు ఆ పిల్లడి మీద భగవంతుడి చూపు ఒక కళ మీద పడుతుందిట. ఎందుకో తెలియదండి, మా ఇంట వంట లేదు, మా పిల్లడు ఏమిటో చిన్నప్పటి నుంచి దేవుడు దేవుడు అంటాడు అంటారు కొందరు. ఎందుకు అలా అవుతుంది అంటే భగవంతుని యొక్క చూపు పుట్టగానే వాడి మీద ప్రసరించింది అన్నమాట. అటువంటి భాగ్యాన్ని పొందుతారు కొందరు. అలాగ మన ఆళ్వారికి ఏమైందో తెలియటం లేదు, నా మీద ఎందుకు ఇలా భగవంతుడు నిర్వ్యాజంగా ప్రేమ చూపించాడు, నేనేం అదృష్టవంతుణ్ణి అని తమ అదృష్టాన్ని తమరు చెప్పుకుంటూ ఈ తిరువాయుమూషిలో తాము చేసినది తక్కువ, భగవానుడు ఇచ్చినది ఎక్కువ, అందువలన ఆయన ఎలా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నారు. ఆ తిరువాయుమూషి దివ్య ప్రబంధంలో మొదటి 100 పాశురాల్లో చివరికి వచ్చాము. ఈ చివరి 10 పాశురాల్లో చెప్తున్న విషయం ఇది. దీనిలో అంటారు, ఇదిగో నాన్న ఎలాగైతే ఏ కారణం లేకుండా అనుగ్రహించాడో ఆనాడు బలిచక్రవర్తిని అలాగే అనుగ్రహించాడు. పాపం బలికి ఏమీ తెలీదు, భగవంతుడే వచ్చి తన దగ్గర యాచనకు వస్తాడని బలికి తెలుసా? తెలియదు. తెలియకుండా పాపం ఎవరో అబ్బాయి వచ్చాడు, ముద్దుగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఫోన్లే అలాంటి పిల్లడు ఏది అడిగితే అది ఇచ్చేద్దాం అనిపించింది తప్ప భగవంతుడే తన దగ్గరికి వస్తున్నాడని వరించి వచ్చాడని తెలియదు ఆయనకి. తెలియకుండానే అదృష్టం వచ్చేసింది ఆయనకి. అందుకే ఆయన శుక్రాచార్యుడు చెప్పాక ఆయన సాక్షాత్తు విష్ణువేనయ్యా, ఇవ్వకు దానం ఇస్తే నిన్ను ఆయన మోసం చేసేస్తాడు అంటే, అలాగా నాకు ఇంతవరకు తెలియదు, తెలిసింది మరి ఇవ్వనా, ఎంత అదృష్టం నాకు. ఆ దిన శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరియంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై నూత్ర మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మెల్గదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు. రాజ్యం గీజ్యం, గీజ్యానికి ఏం అర్థం లేదు, ఏదైనా అన్నం లేదు సున్నం లేదు కోపంలో అంటామే, అలాగా ఈ రాజ్యం గీజ్యం నాకు అక్కర్లేదు అంటూ అంత తృప్తిగా ఇస్తాడు భగవంతుడు అని తెలిసాక. కానీ ముందర తెలియదు, తెలియకుండానే అదృష్టం వరించి వచ్చింది. అలాగే మన ఆళ్వారికి కూడా వచ్చిందిట, ఒక్కసారి ఆ దృశ్యం జ్ఞాపకం వచ్చింది, నేను ఎలాంటి అదృష్టవంతుడినో, ఆ బలిచక్రవర్తి అలాంటి అదృష్టవంతుడు, తెలియకుండానే భగవానుడు వచ్చి ఆయన దగ్గర యాచకుడై ఇంత అదృష్టాన్ని ఇచ్చాడే అని తలుచుకుంటున్నారు. పొరుమా నీళ్ పడై ఆడు సంగత్తడు తిరుమా నీళ్ కజల్ ఏడులగంతుడ ఒరు మాణిక్కొరలాగి నిమిరింద ఆ కరుమాణిక్కం ఎన్ కన్నులు దాగుమే. ఆ స్వామి యుద్ధానికి సిద్ధపడుతున్న గొప్ప ఆయుధాలు కలిగి ఉన్నట. ఆర్జి అంటే చక్రము శంఖము మొదలైన ఆయుధాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి స్వామి ఆనాడు చిన్న బ్రహ్మచారి అయి వచ్చాడే, ఆ కరుమాణిక్యం ఆ నీలమాణిక్యం, ఆయన కరుమాణిక్యం లాంటి వాడు అందం లేదు, నీలమాణిక్యం లాంటి వామనుడు అనలేదండి, నీలమాణిక్యమే. మరి దానికి ఒక దాంతో పోలిక చెప్పాలనిపించటం లేదు ఆళ్వారికి. ఆ కరుమాణిక్యం ఎన్ కన్నుల దాకమే, నా కంట్లో ఒదిగిపోయాడే, అంత అందగాడు వచ్చి నా కళ్ళకి విషయం అయిపోయాడు. అసలు కన్ను చూడగలిచినదా ఆ స్వామి తత్వాన్ని? కానీ ఎంత సులభుడు, ఆనాడు పొట్టివాడై బలికి అందుబాటులోకి వచ్చేసాడు, ఈనాడు నా కంటిలో కన్ను మరీ చిన్నది. ఆ పిల్లడు వామనుడు ఆనాడు బలికైతే ఈనాడు మరీ లొంగిపోయి నా కంటికి విషయం అయిపోయినాడే అని ఆనందపడిపోతున్నారు. ఇక్కడ ఆయుధాలని గురించి చెప్తూ యుద్ధానికి సిద్ధపడ్డ ఆయుధాలు అన్నారు. అదెందుకు యుద్ధానికి ఎందుకు సిద్ధపడుతున్నాయి అంటే, రెండు చోట్ల పరమపదంలోనూ అవి యుద్ధానికి సిద్ధపడుతూనే ఉంటాయట, ఇప్పుడు ఈ వామనావతారంలోనూ సిద్ధపడుతూనే ఉంటాయి. ఎందుకంటే పాపం పరమ సుకుమారమైనటువంటి ఆదిశేషుడి మీద పవళించి ఉండేవాడు స్వామి. ఎలా ఉంటుంది ఆదిశేషుడి శరీరం? సుకుమారంగా ఒక పువ్వులా, మొగలి పువ్వులా ఉంటుంది, చిన్న వాసన, చిన్న మొగలి పువ్వు అంటే పై ముళ్ళరేకు కాదు, లోపల మెత్తటి ఆ పొత్తి ఉంటుంది, అలాగే ఉంటుంది అత్త చిన్న పసుపచ్చతనంతో కూడిన తెలుపు, సుగంధం, సౌకుమార్యం, అలాంటి ఆంతుడి మీద పవళించి ఉంటాడే స్వామి. అంత సుకుమారుడు వచ్చి ఇప్పుడు భూమి మీద రాళ్ళు రప్పలు అన్నీ ఉన్న చోట్ల కాలు పెట్టేస్తున్నాడు, అన్ని తడిమేస్తున్నాడు. అబ్బబ్బా, ఈ ఆయుధాలకి బాధ వచ్చేస్తుంది, భరించలేక ఏమీ చెయ్యలేక భయం 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 మాట్లాడు గొడగొడవ గొడవ పెట్టుకుంటున్నాయట, చప్పుడు చేసేస్తున్నాయట, ఏదో యుద్ధానికి సిద్ధపడ్డట్టు. అంతేకాక బలిచక్రవర్తిని ఈయన కాలుతో పాతాళానికి తొక్కేసాక బలిచక్రవర్తి కొడుకు నముచి మొదలైన వాళ్ళందరూ, ఏమిటా అన్యాయం, చిన్న కాలు చూపించావు పెద్ద కాలుతో కొలుచుకున్నావు, అప్పుడో కొలమానం ఇక్కడో కొలమానమా, ఇదంతా అన్యాయం అంటూ యుద్ధానికి వచ్చారు. అప్పుడు ఈ ఆయుధాలకు అవసరం పడ్డది, అప్పుడు యుద్ధోన్ముఖమైనాయి అని కూడా చెప్తారు. లేక అసలు పరమపదంలోనే వాటికి వివాదాలు వస్తూ ఉంటాయండి. ఏమి హాయిగా అహమన్నం 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 అనుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు అందరూ కలిసి భగవద్ అనుభవం చేస్తూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసిమెలిసి ఉండేవాళ్ళే. కానీ ఒక్కొక్కప్పుడు ఏమవుతుందిట, ఇప్పుడు ఆదిశేషుడే ఉన్నాడు అనుకోండి, ఆదిశేషుడు ఇలా పడగ విప్పి స్వామి శిరస్సు మీద ఇలా పెట్టాడు, పెడుతూ ఉంటే ఈ చుట్టూ ఉన్న మిగతా వాళ్ళకి, ఈ బాబాయ్ ఆ పడగల్లోంచి విషం చుక్కలు రాలేవు కదా స్వామి మీద, అసలు అలా విప్పుతాడేమిటి, ముడుచుగా వెనక్కుండొచ్చు కదా అనిపిస్తుంది. అంటే వాళ్ళలో వాళ్ళకే ఆ ప్రేమ యొక్క ఎక్కువతనం చేత ఏదో స్వామిని వీళ్ళు రెండో వాళ్ళు కష్టపెట్టిస్తారేమో అనిపిస్తుందిట. ఇది సహజమే, మనకి రామాయణం చూస్తే తెలుస్తుంది అంటారు. భరతుడు రామచంద్రుణ్ణి తిరిగి తీసుకెళ్ళిపోదామని వస్తున్నాడు చిత్రకూటం మీదకి వెళ్ళాలని. దూరం నుంచి లక్ష్మణుడు చూపించాడు. చూసి అమ్మ బాబోయ్ వచ్చేస్తున్నాడు భరతుడు, ఇంత సైన్యాన్ని తీసుకువస్తున్నాడు, ఏదో మామూలుగా అయితే ఒక్కడు వచ్చి అన్నయ్యకి దండం పెట్టుకు వెళ్ళిపోతాడు, కానీ ఇంత సైన్యాన్ని తీసుకువస్తున్నాడంటే ఏదో వాడికి దుర్మార్గత ఉంది అంచేత, వధే దోషం నహం పశ్యామి, వాడిని చంపడంలో దోషమేమీ నాకు కనపడడం లేదు, ఇక్కడి నుంచే బాణం వేసి చంపేస్తాను అని చెట్టెక్కి చూసి దిగి వాళ్ళ అన్నయ్యతో చెప్తాడు, అన్నయ్య ఆ అగ్నిపత్రం ఆరిపోయి అంటే ఆ వెలుగు చూసి వచ్చేస్తాడు, సీతమ్మని పర్ణశాలలో దాచి నేను బాణం వేసేస్తాను, ఇక్కడి నుంచే చంపేస్తాను అని. అంటే బాబా అప్పుడు ఆ ఉద్రేకాన్ని తగ్గించడానికి మరొక దారి లేక రాముడు, ఏనైనా నీకు రాజ్యం కావాలని ఏమైనా కోరికగా ఉందా, అలా అయితే నేను భరతుడితో చెప్పి నీకు ఇప్పిస్తానులే, నా మాట వింటాడు భరతుడు అంటే పాపం అప్పుడు తగ్గిపోయాడు ఆ ఉద్రేకం. కానీ అంత కోపం వచ్చింది ఎందువల్ల, భరతుడి మీద అనుమానం చేత కాదు, రాముడి మీద ప్రేమ చేత. రాముడి మీద ఉన్న ప్రేమ అలాగ అతిశంకని కలిగింపచేసింది, జరగనివి కూడా జరుగుతాయా అనిపిస్తుంది ఆ ప్రేమ ఎక్కువైతే. ఒక సుగ్రీవుడు విభీషణుని సందేహించడం కూడా ఇలాంటిదే, విభీషణుల్లో దోషం ఉండి కాదు, రామచంద్రుడి మీద ఉన్న ప్రేమ చేత ఏం జరిగిపోతుందో అని బెంగ పెట్టుకున్నాడు. అలాగే ఇప్పుడు ఈ ఆయుధాలకు కూడా వాటిలో వాటికే కాస్త కలహం వచ్చి యుద్ధోన్ముఖమై చప్పుడు చేస్తూ ఉంటాయట. స్వామి ఏ జులగంతో ఏడు లోకాల వాళ్ళు సేవించారు ఆనాడు వామనుడై త్రివిక్రముడైనప్పుడు, ఆ అన్ని లోకాలు కూడా అసలు రెండు ప్రయోజనాలు, ఒకటి ఇంద్రుడికి రాజ్యం రావడం, రెండు బలిచక్రవర్తికి తన దానాన్ని చక్కగా పూర్తి చేసుకుని దాన గుణాన్ని ప్రఖ్యాతి చేసుకోవడం, ఈ రెండు వాళ్ళిద్దరికీ ప్రయోజనాలు. కానీ లోకాలన్నిటికీ ప్రయోజనం ఇంత స్వామి, ఇంత సులభుడై అందరి తలల మీద కాళ్ళు పెడుతూ ఇంత వాడైపోయి పెరిగిపోతూ ఉంటే, ఏడు లోకాలు కూడా స్వామిని సేవిస్తూ పొంగిపోతూ ఉండిపోయే ఇందరికీ కూడా అదృష్టాన్ని కలిగించింది అవతారం. ఒరు మాణిక్ కొరలాగి, మాణిక్ కొరల్ అంటే పొట్టి బ్రహ్మచారి అయ్యి, బ్రహ్మచారి పసివాడు 7 సంవత్సరాల పిల్లడు. పొట్టివాడంటే అదేదో వయసు పెరిగిపోయి పొడుగు పెరగకుండా ఉండపోయిన మరుగుజ్జు కాల్సమండి, పొట్టివాడంటే ఆయన వయస్సుకి తగ్గట్టే ఉన్నాడు, 7 సంవత్సరాల పిల్లడు మరి ఎంత పొడుగుంటాడు కనుక, అందమైన పిల్లడు. కరు మాణిక్ కురలాగి అందమైనటువంటి మా బ్రహ్మచారి కన్నుల దాగమే అంత అందంతో వచ్చేసి నాలో నా కంట్లో ఇమిడిపోయాడే స్వామి, ఏం అదృష్టవంతుణ్ణి నేను ఇదిట. ఆ రోజు పెరిగిపోయాడు వామనుడు త్రివిక్రముడు అయిపోయాడంటే మరి పెరిగిపోడా, మరి ఆయన వాసుదేవ తరువు, వాసుదేవ తరుచ్ఛాయ నాతి సీత నఘర్మద అని చెప్తూ ఉంటారు కదా, వాసుదేవుడు అనే చెట్టు ఎయిర్ కండిషన్గా ఉంటుందిట, చలి కాదు వేడి కాదు, చలికాలంలో చలి ఎక్కువైపోదు, వేసంగిలో వేడి ఎక్కువైపోదు, ఇప్పుడు అప్పుడు కూడా సమానమైన ఉష్ణోగ్రత ఉంటుంది, అంటే ఎప్పుడూ చల్లగా హాయిగా సుఖంగా ఉంటుంది అని చెప్తారు. అటువంటి చెట్టు కనుక ఆయన పాదాల మీద నీళ్లు పోయగానే, అంటే ఎప్పుడైనా చెట్టు మొదట నీళ్లు పోస్తే పెరుగుతుంది కదా, అలాగే ఈయన కడిగాడు, కాళ్ళు కడిగేట, కాళ్ళు కడిగేసరికి అలా పెరిగిపోయాడు స్వామి అంటూ చమత్కారంగా చెప్తారు. అలాంటి స్వామి కన్నుళ్ళే నిర్కం కాదన్మయాల్ తొడిల్ ఎన్నిలం వరం ఎన్నిని వెండువం. అక్కడ స్వామి ఎంత సులభుడు, ఎంత ఏమీ మన ప్రయత్నం లేకుండానే లొంగిపోయాడని ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది ఆళ్ళవారికి. అందుకని ఆయన కళ్ళల్లో ఉండిపోతాడే భక్తులకి. కాదన్మయాల్ తొడిల్ ప్రేమతో భక్తితో కనుక సేవిస్తే వారికి లొంగిపోతాడు. అంటే భక్తి అంటే చెప్పుకున్నాం కదా అవిచ్ఛిన్న స్మృతి సంతానం అని, అంటే ఎడతగని తలంపు భగవంతుడి మీదే నిలిపితే అది భక్తి, అది అదృష్టవంతులకి లభిస్తుంది. సంతతం అదే భావనతో ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా ఆ భగవద్భావన అలా వారి వెంట ఉంటూనే ఉంటుంది. అటువంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు, అది అసలైన భక్తి. కానీ అది లేకపోయినా ఇంకా కాస్త ఇచ్చ ఉన్నవాళ్ళని కూడా అంతగానో ఆదరిస్తాడు అని చెప్తూ ఎన్నిలం వరం అన్నారు. లెక్క పెడితే వస్తాడు అన్నారు. లెక్క పెడితే రావడం ఏమిటి అంటే సంఖ్యాశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది, సాంఖ్యశాస్త్రం. ఆ సాంఖ్యశాస్త్రంలో ఈ తత్వాలన్నిటి గురించి చెప్తారు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి తత్వాలు 24 తత్వాలని, 25 తత్వం జీవుడని. వాళ్ళు ఏంటంటే కా దగ్గర నుంచి మొదలుపెట్టి అక్షరాలు కచట తప ఆ 5 25 అక్షరాలని తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్షరం అని నిర్దేశం చేశారు. అంటే ఇప్పుడు మనకి షార్ట్ హ్యాండ్ ఉంటుంది, ఏదో ఒక గీత గీస్తే అక్షరం, 2 గీతలు గీస్తే ఈ అక్షరం అని వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకున్నట్టుగా మళ్ళీ అవన్నీ అనక్కర్ లేకుండా ఏదో పంచభూతాలంటే ఈ అక్షరం, పంచతన్మాత్రలంటే ఈ అక్షరం, మనస్సు అంటే ఈ అక్షరం అని కొన్ని అక్షరాలు కొన్నిటికి సంకేతంగా పెట్టుకున్నారు. పెట్టుకో అలా 24 తత్వాలతో ప్రకృతిలో ఉన్న అన్నీ వచ్చేసాక 25వ తత్వం జీవుడు. అందుకనే మకారం జీవవాచి అని అంటారు. కచట తప అనే వాటిలో 25 అక్షరాల్లో 25వ అక్షరం మకారం కనుక మకారం జీవుణ్ణి తెలియచేస్తోంది 25వ అక్షరం కనుక అంటారు. ఇలాగ అయ్యాక 25 అయిపోతే 26 భగవంతుడు, 26వ అంకె కానీ వస్తే అది భగవంతుడిని చెప్తుంది అని సాంఖ్యశాస్త్రం చెప్తాను. అయితే దాన్ని తెలిసి కాదు, ఇప్పుడు మనం మామూలుగా ఏవో లెక్క పెట్టుకుంటున్నాం, ఏవో అంకెలు లెక్క పెడుతున్నాం, 1 2 3 అలా వెళుతూ ఉంటే 26 వచ్చింది అనుకోండి, 26 అనగానే భగవంతుడు నన్ను తలుచుకున్నాడు అనేసి పాపం మన సుకృతాల లిస్టులో టిక్కు పెట్టేస్తాట అవి వారు చెప్తున్నారు. అంటే అంత సులభుడు సుమా, మనం ఏదో యాదృచ్ఛికంగా చేసిన వాటికి కూడా ఆయన ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆళ్ళవారి మానసిక స్థితి అలా ఉంది, ఏమి సులభంగా నాకు వస్తుంది, నాకు ఏముందని, ఏమీ లేదే, అద్వేషం అభిముఖ్యమే ఉన్నాయే, నాకు ఇంతగా వసిపోయిపోయాడు స్వామి అన్న తృప్తితో ఇది చెప్తున్నా. ఎన్నిలం వరం అంటే లోకల్లో ఎన్నో పదార్థాలు ఉంటాయి, ఆ పదార్థాలన్నీ చెప్పుకుంటాడు. ఇప్పుడు పేర్లు ఉన్నాయనుకోండి, ఆతో ఒక పేరు, ఈతో ఒక పేరు, అలాగా అమ్మ, ఆవు, ఇల్లు ఇలా చెప్పినప్పుడు ఈశ్వరుడు అని పేరు. ఈ అక్షరం రావడం కోసం ఈశ్వరుడు అని పేరు చెప్పామనుకోండి, ఈశ్వరుడు అంటే భగవానుడు కనుక ఆయన అమ్మ బాబాయ్ నన్ను తలుచుకున్నారు అని లెక్క వేసుకుంటాట. ఇలాగ ఎన్నిలం వరం, నేను ఒక లెక్క పెట్టినా సరే, ఎందుకో నేను లెక్క పెట్టినా సరే వచ్చేస్తాడు. మన్నం నీరుం ఎరియుం నల్ వాయువుం భిన్నమాయి విరియం ఎంబిరానయ్యే. పంచభూతాత్మకుడు ఆయన, పంచభూతాలు ఆయన కంట్రోల్లోనే తిరుగుతున్నాయి. అట్ట అంత స్వామి నేను ఊరికే అలా అలా అనుకుంటే చాలు వచ్చేస్తాడు అని ఎంబిరానయ్యి. ఎందై తందై తందైకం తందిరానై తన్నామరై కణనై అంటూ అబ్బా నా తండ్రి 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 వరుసగా చెప్పేస్తున్నారు. అంటే నా వంశానికే మూలాధిపతి అటువంటి స్వామి నా దగ్గరికి వచ్చేశారు అంటూ, మనస్సా ఎంత మంచిదానివే నువ్వు, నువ్వు మడనెంజం. మడనెంజం అంటే విధేయమైన మనస్సు, తమ మనస్సుని తమరే అప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనస్సు లొంగడం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ లభించదు. మనస్సు లొంగదు, మిగతా మాట ఇంకా లొంగుతుంది. మనం ఏదో బలవంతంగా చదువుతాం, ఏదో కృష్ణ రామ అంటామంటే లొంగుతుందేమో, కానీ మనస్సు లొంగడం చాలా కష్టం కదా. అందుకని మనస్సుని లొంగమని బతిమాలుతూ దానికి ఈ మంచి స్థితి కలిగిందని నిజమే నల్లయి నల్లయి అబ్బా మంచిదానివే మంచిదానివే మనస్సా, ఏదో పక్కన స్నేహితుడో ఎవడో ఉన్నట్టు ఆ మనస్సుని అభినందిస్తున్నారు. నిజమే నల్లయి నల్లయి మంచిదానివి మంచిదానివి ఉన్నాయి పెత్తాల్, ఎన్ చెయ్యం ఇంకా ఏం చెయ్యలేం కనుక నిన్ను పొందితే ఈయన ఎన్న కురై వినం, మనకి ఇంకేం లోటుంది, మరి ఇంకేం లోటు లేదు. మైందనై మలరాళ్ మనవాళ్ళనై తుంజుంబోదు విడాదు తొడరకండాయ్, ఒక్క ముక్క చెప్తాను జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో మనస్సా, ఎందుకంటే నాకు ఒక బలహీనత ఉంది. ఒక్కొక్కప్పుడు స్వామి గొప్పతనం చూసినప్పుడు అమ్మో ఇంతవాడి నేను దగ్గరైతే ఆయనకేమి లోటు వస్తుందో అనిపిస్తుంది, భయపడి దూరమైపోతూ ఉంటాను. అలా నేను దూరమవుతాను అనిపించినప్పుడు కూడా నువ్వు దూరం అవ్వకే మనసా, నువ్వు దగ్గరే ఉండు, నువ్వు ఉంటే నాకు బెంగలేదు అంటాడు. ఇది వరకట ఈ మనస్సు ఈయన కొంచెం అల్లరి పెట్టింది, అంటే మన మనస్సులు మన అల్లరి పెట్టినట్టు కాదు, మన మనస్సులు ఇతర విషయాల మీదకి వెళ్ళిపోయి అల్లరి పెడతాయి. ఈయన మనస్సు ఏం చేసిందిట, భగవంతుడి మీదకి వెళ్ళిపోయి మరి తిరిగి రావడం లేదట తమ దగ్గర. అంటే ఏంటన్నమాట, మనస్సు లేని మనిషిలాగా అయిపోయారు, ఒక ఆలోచన అనేది పని చేయకుండా అయిపోయింది. ఆ భగవ అప్పుడు ఒకసారి దౌత్యం పంపిస్తూ ఒక పక్షిని అంటారు, ఇగో నువ్వు వెళ్తావు కదా అక్కడికి, అక్కడ సరే భగవంతుడి దగ్గరికి వెళ్తావు విషయం చెప్తావు, నా మనస్సు కానీ అక్కడ ఎక్కడైనా ఉంటే కొంచెం నా దగ్గరికి రమ్మని చెప్దు అంటారు తమాషాగా. అంటే మనస్సు నా దగ్గర ఉండటం లేదు, భగవత్ వశమైపోయింది అంటారు. ఇప్పుడు ఆ మనస్సు భగవంతుడికి చెంది ఉన్నా పాపం వీరిని కూడా కొంచెం ఒక గంట కనిపెడుతోంది అని చాలా తృప్తిగా, నిజమే నల్లయి నల్లయి నువ్వు ఉంటే ఇంకా ఏం సాధించలేం కనుక ఏమైనా లభిస్తుంది అంటూ తృప్తి పడిపోతున్నారు. కండాయే నింజే కర్మంగళ్ వాయుక్కిన్ మనస్సా, ఒక్క మాట చూడు, అదృష్టం పండిపోతే ఎవళ్ళు ఆడగలరు అసలు, ఎవళ్ళు ఆడలేరు. ఏదో అంటారు మన ఇష్టం కాదు, అది మనకి ఒక యోగం ఉంటే ఇలా లాటరీ వచ్చి యోగం ఉంది, లేదా నూతిలో పడిపోయి యోగం ఉంది, ఎవళ్ళు దేన్ని ఆడలేరు. అలాగే కణాయే నింజం కర్మంగళ్ వాయక్కిన్ ఈ అదృష్టాలు ఇలా ఫలించేస్తూ ఉంటే ఏం చేయగలము. ఓరెండానమినియే వంద్, నేను ఏ ప్రయత్నం లేకుండా నేను ఆయన గురించే తెలవకుండా వచ్చేస్తున్నాడు, వచ్చేసి చూడు చూడు కందుకొండా, నువ్వు కూడా చూడు కావస్తే నీయుమే, నువ్వే చూడు, నేను చెప్తున్నానని కాదే మనసా, చూడు ఎలా వచ్చేస్తాడో స్వామి మన దగ్గరికి, నేను అడ్డుకుందామన్నా సరే అడ్డుపట్టం లేదు, ఆయనే వచ్చేస్తున్నాడు అని. అయినా ఒకసారి సంతోషం అయిపోయింది, మనస్సు ఇంతగా తమకి వశమైపోయిందని, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహని, మనస్సే బంధానికైనా మోక్షానికైనా కారణం. మోక్షం అంటే విడిపడడం, ఈ సంసార సంబంధం నుంచి శరీర సంబంధం నుంచి విడిపడాల చేసేది మనస్సే, సంసారంలో ముంచేసేది మనస్సే. అలాంటి మనసు కాస్త ఇప్పుడు లొంగిపోయిందని చాలా తృప్తి అయిపోయి, నీయుం నానుం ఇన్నేర్ నిర్కిల్, నువ్వు నేను కనుక ఇలా ఉండిపోతే ఎప్పుడు ఇలా తగువులు లేకుండా మన ఇద్దరికి తగువు రాకపోతే చాలు, ఇంకా మనకి నోయుం షోర్ కూడా అని నిజమే షొన్నేన్, మనకి ఇంక ఏ బాధలు ఉండవే మనస్సా అంటూ దాంతో మాట్లాడతారు. ఇక్కడ అంటారు మనకి తిరుక్కోట్టియూరు నంబి అని వారి దగ్గర రామానుజుల వారు చరమ శ్లోకాన్ని చెప్పుకున్నారు. చెప్పుకుంటే అనధికారులకు ఇది చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, ఇది రహస్యం అని గురువు గారు చెప్తే వారి మాట కూడా వినకుండా గోపురం ఎక్కి అందరికీ ఆ చరమ శ్లోకాన్ని పంచేశారు అని చెప్తారు. అందరికీ దానం చేసి మరి తప్పు కదా, గురువు గారి ఆజ్ఞ మీరితే నాకు నరకం వస్తుంది, వస్తే రాని, నాకు నరకం వచ్చినా పర్వాలేదు అందరూ తరిస్తారు అని చేశారు అని అంటారే. అలాగా ఈ వీరు కూడా ఈ మనస్సు చెప్పేస్తుంది ఏమిటో ఈ రహస్యం కాస్తానని, నీతో రహస్యంగా చెప్తున్నానే అదార్థ అని, అయ్యో దీనికి అర్హత ఉందో లేదో, ఇంత మంచి విషయం చెప్పేశాను, భగవంతుడు నాకు వశమైపోయాడని చెప్పేశాను, మనసు వేరు తమరు వేరు కాదు, కానీ అలాగ వారికి ఆళ్ళవారికి ఇప్పుడు మానసిక స్థితిలో ఏమనిపిస్తుందంటే ఏదో మనస్సు అనేది వేరేగా ఉన్నట్టు, తమరితో అది కలిసి సహాయపడుతున్నట్టు, ఆ సహాయపడుతున్న మనస్సుతో తమరేమో రహస్యాలన్నీ చెప్పేసినట్టు, అయ్యో ఇంతవాడు నాకు లొంగిపోయాడే మనస్సా అని చెప్తున్నారు. చెప్తూ షొన్నేన్ అంట, చెప్పాను చెప్పానంటే అయ్యో చెప్పేశానా, భగవద్గీత చెప్పినప్పుట కృష్ణుడు పాపం ముందర ఆయనకి ఇవి యుద్ధం చేయనన్నాడు అర్జునుడు. యుద్ధం చెయ్యకపోతే పోని చెయ్యకపోతే పోయాడు ఆయన వాడి ఇష్టం. కానీ కృష్ణుడికి ఎందుకు బెంగంటే ఆ ద్రౌపది శరణాగతి నిష్ఠురాలు. పాపం ఎంతగా లొంగిపోయి భగవంతుడు ఆవిడకి వస్త్రాలు ఇచ్చాడు కదా ఆనాడు నిండు సభలో, ఆవిడంటే చాలా ఇష్టం కృష్ణుడికి. అటువంటి ద్రౌపది జుత్తు ముడివేయను, ఆ దుశ్శాసనని రక్తంతో చేతులు తడిపి ముడివేస్తే తప్ప నేను జుత్తు ముడివేయనని శపథం చేసింది. అలా అంత శపథం చేసినటువంటి ఆ ద్రౌపది కోరిక తీరదేమో, అలా ఉండిపోతుందేమో యుద్ధం అవ్వకపోతే అని బెంగచేత గబగబ గబగబ చెప్పేసేట భగవద్గీత అంతా. చెప్పేసే కొసకొచ్చాక అయ్యో ఇలా చెప్పేశాను, ఎవరికి పడితే చెప్పకూడదు, ఈ అర్జునుడు కాస్త మళ్ళీ అందరికీ చెప్పేస్తాడేమో అని, ఇదంతే నా తపస్కాయ, తపస్సు చేయని వాడికి ఇది చెప్పకు, అసూయ ఉన్నవాడికి ఇది చెప్పకు అంటూ కొన్ని కండిషన్లు కొసని చెప్తాడు. మొదట చెప్పాలి, నైనా నేను ఆ విషయం చెప్తాను, అది రహస్యంగా ఉంచాలి సుమా అని. అంతా చెప్పేశాక రహస్యం ఏమో వాడు ఉంచుతాడో లేదో, కానీ ఈ తొందర చేత చెప్పేసేట. తర్వాత అమ్మో ఇంత అమూల్యమైన విషయం ఎవరికి పడితే వారికి చెప్పేయకూడదు అని తర్వాత ఇలా చెప్పాడు అంటారు. అలాగే ఆళ్ళవారు కూడా ఇదిగో చూడు, మనకి ఈశన్ మణివడన్ ఎండై ఆ మణివర్ణుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు అయిన వాడు మన తండ్రి ఇంతగా మనకి వశమైపోయాడన్న విషయం అందరితోటి చెప్పకే అని చెప్పారు.